ஓம் ஹராய் நமஹா, ஓம் ஹராய் நமஹா, ஓம் ஹராய் நமஹா, ஓம் ஹராய் நமஹா, ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய, ஓம் நமோ பகவதே ஸ்ரீ ராமகிருஷ்ணாய, ஓம் நமோ பகவதே ஸ்ரீ அரவிந்தாய, ஓம் நமோ வெங்கடேஷாய. அருணாச்சலம், அருணாச்சலம், அருணாச்சலம். மனம் இருந்து பலமுறை கிராமம் இக்கட கலிதி நரசிம்மராஜுகாரனே உன்னத வித்யாவந்தடு. ఆంధ్రాలో ఎక్కడ 23 జిల్లాల్లో ఇంజనీరింగ్ కాలేజీ లేనప్పుడు ఆయన మెడ్రాసు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నారు. ఆ రోజుల్లో ఎంసెట్లు లేవు, ఇంటర్మీడియట్ లో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వారికి ఇచ్చేవారు. కలిజి నరసింహరాజు గారు తణుక హై స్కూల్లో చదువుకున్నారు. అప్పుడు పూర్వపు రోజుల్లో మనకి జిల్లాలో 2 హై స్కూల్స్, బాగా పురాతనమైన హై స్కూల్ నరసాపురం, తర్వాత తణుకు. మన జిల్లాలో బాగా పురాతనమైన హై స్కూల్ నరసాపురం. ఆ రోజుల్లో సబ్ కలెక్టర్ గారు దొరగారండి వారు ఓ గోడౌన్ హై స్కూల్ కింద తయారు చేశారు. అంటే దాని టైల్ హై స్కూల్ అంటారు. అప్పుడు నరసాపురం సబ్ కలెక్టర్ గారి పేరు టైల్. ఈ జిల్లా మొత్తానికి పురాతనమైన హై స్కూల్. స్వామి జ్ఞానానంద కూడా టైల్ హై స్కూల్ అనే చదువుకున్నారు. సరే, ఇక్కడ కలిజి నరసింహరాజు గారు ఇంజనీరింగ్ చదువుకోవటం, స్టేట్ ఆఫీసర్ చేయటం, లంకలకొండేరు ప్రొఫెసర్ రాజు గారు నరసింహరాజు గారు విజయన్ కుళ్ళు తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత స్వగ్రామం అనేటువంటి ఎక్కడో సిటీలో సెటిల్ అవ్వకుండా ఆయనకి హైదరాబాద్ లో సెటిల్ అవ్వచ్చు, కానీ మన స్వగ్రామంలోనే మనం సెటిల్ అవుదామని ఇక్కడ ఉండి ఆయన భార్య స్వర్గస్థులు అవ్వటం వల్ల ఒక అబ్బాయిని పెట్టుకుని వండించుకు తిని ఇక్కడ కాలక్షేపం చేస్తున్నారు. కొంతమందికి ఉద్రేకం ప్రధానం కాదు, ఆలోచన ప్రధానం. ఆయన చిన్నప్పుడు 4వ తరగతి 5వ తరగతి చదువుకున్నప్పుడు ఎంత యువచనగా ఉన్నారు, ఇప్పుడు కూడా అంతే యువచనగా ఉన్నారు. 90 ఏళ్ళు పైన వచ్చారు. పచ్చేపల్లి మూర్తిరాజు గారు, అరిష్టం ప్రసాద్ గారు ఈయన కలిసి చదువుకున్నారు తణుక హై స్కూల్లో. ఆయనకు ఆలోచన ప్రధానం, ఎమోషన్ ఉద్రేకం ప్రధానం కాదు, వివేకం ప్రధానం, ఆనందం ప్రధానం. మనం వివేకవంతంగా జీవిస్తే ఆనందం రమ్మని ఆక్కలేదు. మనకు కూడా మన జీవితం వివేకవంతంగా ఉంటే మన శరీరం కూడా నీడ ఎలాగ వస్తుందో మనకు కూడా ఆనందం కూడా అలాగ వస్తుంది. వారు ఇక్కడ బైర్రాజు హాస్పిటల్ నిర్మించారు. తర్వాత యువతను జీవించడం ఇక్కడ ఎలా, మనం మీటింగ్లు పెట్టుకోవడానికి, పెళ్లిళ్లు చేసుకోవడానికి, ఈ గ్రామాలకు సంబంధించిన ఏదైనా సభల సమూహాలు జరుపుకోవడానికి ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మించారు. అక్కడ మీ శ్యాస జీవితం ఎలా నడుపుతున్నారని ఇప్పుడు అడిగాను నేను. ఇంకా భగవంతుడు మీకు ఆయుర్దాన్ని ఇచ్చాడు కదా, అని 94 ఏళ్ళు ఎన్నో ఉంటాయి, ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పొలమూరి శ్మశానం బాగు చేయటానికి పూనుకున్నారని చెప్పారు. కానీ దురదృష్టం ఏంటి, పల్లెటూరులో శ్మశానం రండి, అందరూ ఏదో మల విసర్జన చేస్తున్నారు. ఈ మల విసర్జన చేసే వాళ్ళ మధ్యలోనే 100 ఎకరాల్లోనూ 50 ఎకరాల శరీరాలు తీసుకెళ్లి అక్కడ తగలబెడుతున్నారు. మలం మధ్యన తగలబెడుతుంది. మా జిన్నూరు శ్మశానం కూడా, అన్ని శ్మశానాలు, అన్ని గ్రామాల్లో శ్మశానాలు ఏంటంటే అక్కడ జిల్లా అందరూ దొడ్డు కూర్చుంటారు, అక్కడ తీసుకెళ్లి గ్రామంలో శవాలన్నీ తగలబెడతారు. ఇది మన దేశ పరిస్థితి. అంటే ఇప్పుడు అది నేను గ్రహించాను, మా పలమూరు శవాలకే ఉపయోగపడతానని చెప్పారు. అది చదువుకునే శవాలు అవ్వచ్చు, చదువులేని శవాలు అవ్వచ్చు, మా పలమూరు శవాలకే ఉపయోగపడతానని చెప్పారు. మామూలుగా పోరానికి పంచాయతీ శ్మశానం ఉంది ఇక్కడ, ఆ శ్మశానాన్ని అంతా శుభ్రం చేసి ఎక్కడ చుట్టూరు ప్రహరీ కట్టి ఎవరో ఒక మల విసర్జన చేయకుండా కాల్చడం ఇష్టమైన వారికి కాల్చడం, గోతులు తీసి కట్టి కొన్ని కులాలు కాల్చబడతారు. కొన్ని కులాల వాళ్ళు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శరీరాన్ని కాలుస్తారు. గాంధీ గారు కూడా నా శరీరాన్ని భూమిలో కట్టేటట్టు కాల్చమని చెప్తారు. అలాగే కొన్ని కులాలు ఏం చేస్తారంటే కాయచరం, అలా భూమిలో గోతులు తీసి కట్టిపెట్టేస్తారు. అయ్యే పద్ధతి అంచేది. ఇప్పుడు భీమవరంలో స్వర్గధామం మోక్షధామం కట్టారని భీమవరంలో శ్మశానానికి మోక్షధామం పెట్టారు, దీనికి స్వర్గధామం అని పెట్టారు. అంటే ఇక్కడ భీమవరంలో ఏ శ్మశాన భీమవరం శ్మశానానికి ఏ శవాన్ని తీసుకెళ్లొచ్చు, కానీ ఇక్కడ శ్మశానానికి పొలమూరు శవాలకు మటుకే పరిమితం. అంటే ఆ పని మీరు మేలు పెట్టుకున్నానండి, ఆ చుట్టూరు ఎకరం చుట్టూరు అవి ప్రహరీ గోడ కట్టడం, ఇవన్నీ కాల్చి వాళ్ళు కాల్చడం, కప్పెట్టి వాళ్ళు కప్పెట్టడం, ఇవన్నీ ఈ పని ఇప్పుడు ప్రారంభిస్తున్నానని చెప్తారు. మీరు ఈ శేష జీవితంలో అనవసరంగా కాలక్షేపం కౌరులతోటి కబుర్లతోటి కాకరకాయలతోటి సరిపెట్టకుండా ఇలా సమాజానికి ఏదో ఉపయోగపడి చేస్తున్నందుకు నాకు సంతోషాన్ని వ్యక్తం చేసి వచ్చాను. అది ముందు అంతకే 10 నిమిషాలు ఆలస్యంగా మీ దగ్గరికి వచ్చాను. మనందరం జీవితంలో ఒకటి నేర్చుకోవాలి. నరసింహరాజు గారి పెద్ద పనులు చేయొచ్చు, మనం చిన్న పనులు చేయొచ్చు. ఎప్పుడు కూడా ఏ పని చేసినా మన అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే కీర్తి కోసం గొప్పల కోసం ఏ పని చేయకూడదు. కీర్తి కోసం గొప్పల కోసం ఏ పని చేయకూడదు. గౌరవాల కోసం కానీ గొప్పల కోసం కానీ ఏ పని చేయకూడదు. నేను మీకు ఏదైనా సహాయం చేశారనుకోండి, ఆ పని వల్ల నాకు సంతోషంగా ఉండాలి, మీకు సంతోషంగా ఉండాలి. నేను ఏదైనా ఒక మాట మాట్లాడాలనుకో, నా మాట వల్ల నాకు ఆనందం ఇవ్వాలి, మీకు ఆనందం ఇవ్వాలి. అంటే ఇప్పుడు నరసింహరావు గారు చేసే పని ఏంటంటే ఆయన వల్ల ఒక సంతృప్తి నరసింహరావు గారికి ఉంటుంది, గ్రామస్తులకు ఒక సంతోషం మిగులుతుంది. అందుచేత మనం మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి చిన్న పని కూడా గొప్పల కోసం, ఔన్నత్యాల కోసం, ప్రాపంచిక ప్రాంతముల కోసం చేస్తే ఇచ్చిన వాడు సుఖపడ్డు, తీసుకున్న వాడు సుఖపడ్డు. జ్ఞాపకం పెట్టుకోండి, నేనేదో గౌరవం వస్తున్నాడు మీకు పని చేస్తే నేను సుఖపడను, మీరు సుఖపడరు. పైకి బడాయి మాటలు చెప్పినా నేను గౌరవం నా మనసులో గౌరవం పెట్టుకుని, గౌరవ కాంక్ష పెట్టుకుని, కీర్తికాంక్ష పెట్టుకుని మంచి పని చేసినా ఆ పని వల్ల నేను సుఖపడను, దాని మీకు చేసినది మీరు సుఖపడరు. ఒకవేళ బాహ్యంగా ఒకవేళ ఏదైనా పుణ్యం వచ్చినా, ఒకవేళ నేను గౌరవం కోసం ఎందుకు మంచి పని చేస్తాననుకోండి, ఒకవేళ దానివల్ల పుణ్యం వచ్చినా చిత్తశుద్ధి రాదు, మనస్సు బాగుపడదు, మనస్సు నిర్మలత్వం రాదు. ఈ మధ్యన ఒక భక్తుడు మాట్లాడుతూ నా దగ్గర ఆయన ఏమన్నాడంటే, నాకు జనం వద్దు, ధనం వద్దు, తర్వాత గౌరవం వద్దు, నాకు జనం వద్దు, ధనం వద్దు, గౌరవం వద్దు, గౌరవాలు కూడా అక్కర్లేదు, ముక్తి కూడా అక్కర్లేదు, భగవంతుని పట్ల నాకు భక్తి ఉంటే చాలు అన్నాడు. జనం వద్దు, ధనం వద్దు, గౌరవాలు వద్దు, ముక్తి కూడా వద్దు, నాకు భగవంతుని పాదాల దగ్గర భక్తి ఉంటే చాలు. ఆ భక్తి పర్యవసానంగా ఆయన ముక్తి ఇష్టేయవచ్చు, దానికి సంబంధించిన కోరిక మటుకు నాకు లేదు. నాకు ముక్తి ప్రధానమే కాదు, భక్తి ప్రధానం. నాకు భగవంతుని పట్ల భక్తి కుదిరితే, ఏకాగ్రత కుదిరితే కోటి జన్మలెక్కినా నాకు ఇబ్బంది లేదు. నీకు ఇన్ని నాకు వెంటనే మోక్షం కావాలి నేనేం అడగటం లేదు. భగవంతుని పాదాల మీద నాకు భక్తి చెడిపోకుండా అలా నిలకడగా ఉంటే కోటి జన్మలకైనా నాకు అభ్యంతరం కాదు. కానీ నాకు ముక్తి మీద కూడా, నాకు ముక్తి మీద కాంక్ష లేదు, నీకు హృదయపూర్వకంగానే చెప్తున్నాను. అందుచేత నాకు కావలసింది ఏంటంటే ఏమీ అక్కర్లేదు, ఏ కాంక్షలు లేవు. భగవంతుని నేను ప్రార్థించింది ఏంటంటే ఎప్పుడైనా నాకు మోక్షాన్ని ప్రసాదించమని కూడా అడగటం లేదు. నీ పాదాల దగ్గర భక్తి ప్రసాదించిన మాటికి అడుగుతున్నాను. మోక్షం కూడా ఉద్రేకానికి సంబంధించినటువంటి విషయం. మోక్షం కూడా ఒక ఎమోషన్, అంటే అది కూడా నేను అడగటం లేదు. అది ఆయన ఇష్టం, నాకు కావలసింది అడిగేది భక్తి. అంచేది నాకు నేను ఏమి అవసరం లేని మోటార్లు మోయను నేను. ఆయన ఏమంటున్నారంటే అవసరం లేని మోటార్లు మోయను. నా చేతిలో లేని పని గురించి ఎందుకు నాకు అశాంతి తెచ్చుకోవటం ఎందుకు, రక్తపోటు తెచ్చుకోవటం ఎందుకు, నాకు చేతకాని పని నెత్తి మీద పెట్టుకుని నేను అశాంతి ఎందుకు తెచ్చుకోవాలి, ఆందోళన ఎందుకు తెచ్చుకోవాలి, సుఖంగా వెళ్ళవలసిన రోజులు నరకంటే ఎందుకు చేసుకోవాలి. నా చేతిలో ఉన్న పని ఏదో నేను హృదయపూర్వకంగా చేస్తాను, భగవంతుడి చేతిలో ఉన్న పని ఆ గొడవలోకే వెళ్ళను నేను. భక్తి అనేది నా చేతికి సంబంధించిన పని, ముక్తి అనేది ఆయన చేతికి సంబంధించిన పని. ఆయన గొడవలోకి నాకెందుకు, ఆయన చేతిలో ఉన్న పని నాకెందుకు, నా చేతిలో ఉన్న పని నేను చేస్తాను కానీ ఆయన చేతిలో ఉన్న పనికి ఆ గొడవలోకే నేను వెళ్ళను. అది నాకు సంబంధములైన విషయం. అంటే మీరు కాలక్షేపం, మీరు ఇది మన కాలం కూడా చాలా వేగంగా నడిచి వెళ్ళిపోతాడు. మన కాలం కూడా వేగంగా నడిచి వెళుతాడు. మన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సాధ్యమైనంతరకు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు భగవంతుని మన ప్రారంభాన్ని బట్టి మనకి ధనం ఇచ్చినా చదివిచ్చినా ఒకవేళ ప్రారంధాన్ని మన కోరికతోడు సంబంధం లేకుండా ఒకవేళ ఇచ్చినా నాకు అవి సద్వినియోగం చేసుకోవాలి. అవి సద్వినియోగం చేసుకోవాలి. ఆ భక్తులు అంటున్నాడు నాకు ధనమే కాదు చదువు కూడా అక్కర్లేదు. ఎందుచేతంటే ఈ చదువుకున్న వాళ్ళందరినీ చూస్తున్నాను, వాళ్ళకేదో పొట్టకే పరిమితి అయి ఉంటాం. అంతేగాని వాళ్ళకి మోక్షకాంక్ష లేదు. వాళ్ళకి చదువుకున్న వాళ్ళని కొన్ని వంద మందిని చూస్తున్నాను, నాకు చదువు ఉంది. ఈ నాయన ఏమి చదువుకున్న చదువు వల్ల నాకు భక్తి రాలేదు, జిజ్ఞాస రాలేదు. చదువుకున్న వేలాది మందిని చూస్తున్నాను, చదువు లేని వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు కూడా మనసులో అలాగే ఉన్నారు. వాళ్ళకి ధనకాంక్ష, కీర్తికాంక్ష, అధికారకాంక్ష, పదవికాంక్ష తప్పించి ఆత్మజ్ఞానం సంపాదించాలనేటువంటి బుద్ధి లేదు కాబట్టి నాకు చదువు కూడా అక్కర్లేదు. పోనీ వాళ్ళు ఎక్కువ జీతాలు తెచ్చుకుని ఎక్కువగా నాలుగు పూటలు భోజనం చేస్తారు. కూలి పని చేసుకుని వాళ్ళు ఒక పూట భోజనం చేసి వాళ్ళు కష్టపడుతున్నారు. ఈ కూలి పని చేసుకుని వాళ్ళు సైకిల్ మీద తిరుగుతుంటారు, చిన్న కార్ల మీద తిరుగుతున్నారు కానీ లోపల అందరూ కుళ్ళిపోయి ఉంటున్నారు. అంటే ఆ రకమైన చదువులు నాకు అక్కర్లేదు, ఆ ఊరేగింపులు కూడా నాకు అక్కర్లేదు. అయితే నేను ఇవ్వటం ఈ జీవితంలో నా జీవితం నేర్పిన పాఠాల్లో నేను నేర్చుకున్నది ఏంటంటే నా చేతిలో ఉన్న పని ఏదో నేను శ్రద్ధగా చేస్తాను, గౌరవంగా చేస్తాను. అందుకని భగవంతుడి చేతిలో ఉన్న పనికి ఆ గొడవల్లో నేను కలగ చేసుకోను. నాకు ముక్తి కావాలని అడిగితే భగవంతుడి చేసి ఈ పని బలవంతం చేయటం, భగవంతుడిని నేను తొందర పెట్టడం, భగవంతుని వేగిరి పెట్టడం. నేను ముక్తిగానే నా మనస్సు ఉంటే భక్తిని మర్చిపోతాను. అంచేత భగవంతుని చేతిలో పని జ్ఞాపకం పెడతాయంటే నా చేతిలో ఉన్న పని మర్చిపోతాను. వర్తమాన కాలం జారిపోతుంది, ఎప్పుడు నా రోజులు వస్తాయి, ఈ శరీరంలో నా ప్రాణం, ఈ శరీరంలో జీవుని శరీరాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతాడు. ఈ కాలం అంతా దుర్వినియోగం అయిపోతుంది. నేను ఎవరిని అనుకరించడం లేదు, నా ఆలోచనలో నేను ఉన్నాను, ఎవరిని అనుకరించడం లేదు. ఎవరిని ఈ ప్రపంచమంతా ప్రకృతి గుణాలతో నిండి ఉంది. సత్వగుణం, రజగుణం, తమో గుణం, ఈ ప్రపంచమంతా గుణాలతో నిండి ఉంది. గుణాలు అందరూ గుణాలతోటి అందరూ జీవకోటి గుణాల చేత ఆడించబడుతున్నారు. వీళ్ళకి వాళ్ళ గుణమే ప్రధానం, వాళ్ళ అలవాట్లే ప్రధానం, కానీ భగవంతుని మాట ప్రధానం కాదు. వీళ్ళెవరిని బుధాన్ని నేసుకు తిరగటం లేదు, నాకు భగవంతుని తప్పించి జనాలు అక్కర్లేదు అన్నాడు. ఇంకేంటంటే జనం ఎలా ఉన్నారు, గుణాలతో ఉన్నారు అందరు. వాళ్ళు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నా, వాళ్ళు ఎలా ఉన్నారు, గుణాలతో ఉన్నారు. వాళ్ళు గోచిలో పడతామంటే నేను కూడా గోచిలో పడతామేంటి, వాళ్ళు మాయలో పడతామంటే నేను కూడా మాయలో పడతామేంటి. అంచేత భగవంతుడు ఒక్కడే నిర్గుణుడు. అంటే మూడు గుణాలు దాటిన వాడు ఎవరంటే ఆత్మజ్ఞానం సంపాదించిన వాడు అక్కడ. ఇంకేదంటే మనస్సులో గుణాలు ఉన్నాయి, శరీరంలో రంగులు ఉన్నాయి. గుణాలు లేకుండా, రంగులు లేకుండా, కాలంతో సంబంధం లేకుండా, దేశంతో సంబంధం లేకుండా, కాలదేశాలతో సంబంధం లేకుండా, అన్ని కాలాల్లో అన్ని వస్తువుల్లో ఒకటి, అన్ని వస్తువుల్లో అన్ని వస్తువులకు ఆధారంలో చైతన్యం ఉంది. అన్ని కాలాలకి, అన్ని కాలంతో సంబంధం లేకుండా, దేశంతో సంబంధం లేకుండా, ఈ ప్రకృతితో సంబంధం లేకుండా, ప్రకృతి పంచభూతాలతో సంబంధం ఒక చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యం ఉన్నమాట నిజం. మరి గుర్తించినా గుర్తించకపోయినా ఉంది, గుర్తించిన వాడు ధన్యులు, వాళ్ళు భక్తులు అవుతారు. అది ఉంది, ఆ చైతన్యం ఉంది. అంటే ఆ చైతన్యానికి గుణాలు లేవు. ఆ చైతన్యాన్ని నేను దృష్టిలో పెట్టుకోవాలి. కానీ గుణాలు, ఈ గుణాలతో జనాలు, ఈ గుణాలతో తిరిగే జనాన్ని నాకు ఆదర్శంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవసరం లేదు కూడా నాకు. అంచేత నా జీవిత లక్ష్యం ఒకటే, నేను ప్రపంచానికి ఆధారంగా ఉన్న వస్తువు, ప్రకృతికి ఆధారంగా ఉన్న వస్తువు, స్వతంత్రమైన వస్తువు, దేహం యొక్క చావు, దేహం యొక్క పుట్టుకతో సంబంధం లేకుండా, ఇది ప్రారంభ కర్మ, ఆగామి కర్మ, సంచిత కర్మ, ఈ కర్మ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా, పుట్టుక చావులతో సంబంధం లేకుండా, ఈ దేవుళ్ళకి, జీవుళ్ళకి, దేవుళ్ళకి ఏ వస్తువు అయితే ఆధారంగా ఉందో, ఏ బ్రహ్మ పదార్థం అయితే ఆధారంగా ఉందో, ఏ చైతన్యం అయితే ఆధారంగా, ఏ చైతన్యం అయితే ఆధారంగా ఉందో, ఆ చైతన్యంలో ప్రవేశించడం తప్పించి నాకు ఇంకో గమ్యం లేదు. ఇంకో గమ్యం లేనే లేదు. ఇంకో గమ్యం పెట్టుకున్నానా, మహా అంధకారంలో కతికి చీకట్లోకి వెళ్ళిపోతాను. ఒక్కసారి కతికి చీకట్లోకి పడ్డానా, మళ్ళీ నేను బయటికి రాలేను. ఒక్కసారి డార్కెస్ట్ నైట్స్ లోకి వెళితే కతికి చీకటి, అటువంటి కతికి చీకటి, అటువంటి లోకాల్లో ఒకసారి నేను ప్రవేశిస్తే నేను బయటికి రాలేను. అయితే అతను ఏమంటున్నా, అటువంటి కట్టెకి చీకట్లోంచి బయటికి రావాలంటే గురువు సహాయం ఉండాలి. గురువు సహాయం లేకుండా ఆ చీకటి రాత్రిలోంచి, చీకటి లోకాల్లోంచి బయటికి రాలేము. కానీ దేవుడి మీద భక్తి కలగటం తేలిక, గురువు మీద భక్తి కలగటం కష్టం ఉన్నాడు. అతను దేవుడి మీద భక్తి కలగటం తేలిక, గురువు మీద భక్తి కలగటం చాలా కష్టం. ఏంటంటే దేవుడు ఉన్నాడు మన కళ్ళకు కనపడటం, గురువు ఉన్నాడు మన కళ్ళకు కనపడతా ఉన్నాడు. అక్కడ ఎలా కూర్చున్నాడంటే, వీడు ఇలా కూర్చున్నాడంటే, అక్కడ మంచిగా తాగాడంటే, ఇక్కడ అన్నం తింటాడంటే, గురువు చేసే అది ఎలా మాట్లాడాడంటే ఏదో అనిపిస్తూ ఉంటుంది. నీకేదో అక్కడ ఏదో అనిపిస్తూ ఉంటుంది. నీకేదో గురువు కూడా శరీరం ఉంటుంది, నాకు కూడా శరీరం ఉంది. నాతో పాటు ఇక్కడ గురువు కూడా, నాకు శరీరం ఉంది, ఆయనకి శరీరం ఉంది. ఆయనే గాలి పీల్చుకుంటున్నాడు, నేనే గాలి పీల్చుకుంటున్నాను. నేను అన్నం తింటాను, ఆయన అన్నం తింటున్నాడు. అది చేత దేవుడు కనపడ్డ కాబట్టి గౌరవం ఏర్పడుతుంది, భక్తి ఏర్పడుతుంది. కానీ కనిపించే గురువు మీద వాడు మహాజ్ఞానైనప్పటికీ, వాడు మనతో కలిసి తిరుగుతూ ఉంటాడు కాబట్టి వాడి మీద భక్తి కలగటం కష్టము అన్నారు. కనిపిస్తాడు కాబట్టి దూరపు కొండలు మునుపు, దేవుడు ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడంటే తొందరగా భక్తి కలుగుతుంది. కనిపించే గురువు మీద భక్తి కలగటం కష్టం. భక్తి దైవ భక్తి కంటే గురు భక్తి కష్టం అని. అయితే నీ హృదయంలో నీకు లోపల ఒక వస్తువు ఉంది, బ్రహ్మ పదార్థం ఉంది, అంతటా వ్యాపించి ఉంది. నీలో కూడా హృదయం ఉంది, నీ హృదయంలో కూడా ఉంది, నీ హృదయంలో కూడా బ్రహ్మం ఉంది. ఇప్పుడు నువ్వు నేను నేననే ఒక తలంపు ఉంది నీకు, నేను అనే తలంపు ఉంది కదా, వాణ్ణే జీవుడు అంటారు, వాణ్ణే మనస్సు అంటారు, వాణ్ణే మనస్సు అంటారు. ఈ జీవుడు ఎక్కడి నుంచి అయితే వస్తున్నాడో అక్కడే దేవుడు ఉన్నాడు. కానీ ఈ జీవుణ్ణి ఆ దేవుడి దగ్గరికి పంపాలంటే గురువు సహాయం లేకుండా సాధ్యం కాదు. అంచేత ఈ జీవుడు ఎక్కడి నుంచి అయితే వస్తున్నాడు, వారి మీద మనకి భక్తి కుదిరినట్టు తేలిగ్గా కనిపిస్తున్నటువంటి గురువు మీద భక్తి కలరు కుదరటం కష్టం. అంటే నీకు ఉదయంలో ఇదందరికీ తెలుసు, భగవంతుడు ఉన్నాడా లేదా అందుకు సమస్య కాదు. అందరికీ సుఖం కావాలి, అందరికీ శాంతి కావాలి, అందరికీ ఆనందం కావాలి. ఎన్ని అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీకు నీ స్వరూపం, నువ్వు ఆనందం ఎందుకు కొనుక్కుంటున్నావు? నీ ఉదయంలో ఆనందం అది నీవై ఉన్నావు. అంటే అది ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నావు. అంటే భగవాన్ ఏం చెప్పారంటే, లోకంలో నువ్వు ఎన్ని జన్మలు వెతికినా సుఖం లేదు, శాంతి లేదు. అంటే ఈ నేనే తలంపు ఎక్కడి నుంచి వస్తుందో, ఈ నేనే దాని ఆ మూల తలంపు నేననే తలంపు, ఆ ప్రథమ తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తాను, బయట నుంచి రావటం లేదు. నువ్వు లోపల నుంచి వస్తాను, కానీ అది ఎక్కడి నుంచి వస్తాడో నీకు తెలియటం లేదు. ఎక్కడి నుంచి వస్తాడో నీకు తెలియటం లేదు. భగవంతుడు అందరి హృదయంలో నేను ఉన్నానని చెప్పాడు. అందరి హృదయంలో నేను అంతర్యాముగా ఉన్నాను, చైతన్యముగా ఉన్నాను అని చెప్పాడు. అక్కడి నుంచే ఈ నేననే తలంపు వస్తాను. ఈ గుణాలన్నీ నేననే తలంపునే అంటిపెట్టుకుని ఉంటాయి. ఈ గుణాలన్నీ నేననే తలంపు, ఈ ప్రకృతి గుణాలు, ప్రకృతి చేష్టలు, మరి రాగద్వేషాలు, చావు పుట్టుకులు, ఇవన్నీ కూడా నేననే మూల తలంపును అంటిపెట్టుకుని ఉంటాయి. అంచేత ఆ మూల తలంపులను సాధన చేసి, సత్పురుషులతో సహవాసం చేసి, గురువు చెప్పింది శ్రద్ధగా శ్రవణం చేయటమే కాకుండా ఇంటికి వెళ్ళి అది మననం చేసి, దాని పట్ల శ్రద్ధ పెట్టి, దాన్ని పొందాలనేటువంటి ఈ మూల తలంపు లోపు మూల తలంపు మూలములోకి వెళ్ళాలి అనే ఆరాటం, అనే తపన, మూల తలంపు మూలంలోకి వెళ్ళాలి అనే తపన, అనే ఆరాటం సరిపోదు. అక్కడికి వెళ్ళటానికి, ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళటానికి ఏం ఆటంకాలు వస్తున్నాయి మనకి? వెళ్ళలేకపోతున్నాం. శాస్త్రం చెబుతోంది, భగవంతుడు చెప్తున్నాడు, గురువు చెప్తున్నాడు, మూల తలంపు మూలంలో భగవంతుడు ఉన్నాడని చెబుతున్నాడు, అంతర్యామిగా ఉన్నానని చెబుతున్నాడు, మీరందరికీ డ్రైవర్గా ఉన్నానని చెబుతున్నాడు, అవసరమైతే ధర్మాలని అధర్మాలను విడిచిపెట్టి నన్ను శరణ వేడుకోమని చెబుతున్నాడు, అన్ని చెబుతున్నాడు. కానీ వెళ్ళలేకపోతున్నాం, ఎంచికి వెళ్ళలేకపోతున్నాం. అదే ఇప్పుడు మన శరీరానికి ఏదైనా రోగం వస్తే, ఈ రోగం ఏంటి, రోగం ఎలా తగ్గించుకోవాలి అని మనం ఎలా ఎక్స్రేలు చేయించుకుంటున్నాము, ఎలా చేస్తున్నాము, ఆ ఏ వాసనల వల్ల, ఏ కారణాల వల్ల మనం లోపలికి వెళ్ళి మన మనస్సు బాహ్య ముఖానికి వచ్చేస్తాను. కానీ దేవుడు ఎక్కడున్నాడో అక్కడికి మనస్సు వెళ్ళలేకపోతుంది. మనస్సు అన్నా, జీవుడన్నా, నేను అన్నా, చిజ్జడ గ్రంథి అన్నా, చిజ్జడ గ్రంథి అని దానికి మనస్సుకి ఎందుకు పేరు వచ్చిందంటే, శరీరము నేను అని అనడు. మీ శ్మశానంలో తీసుకున్న శవాలను చూడండి, ఏ శవం కూడా నేను అని అనదు. లోపల ఉరవడంలో భగవంతుడు ఉన్నాడు కదా చైతన్యం, ఆ చైతన్యం కూడా నేను అని అనదు. ఏ శవము ఏ శరీరము కూడా నేను నేను అని అనదు. లోపలున్న చైతన్యం చైతన్యం అంతర్యాముగా ఉన్న పరమేశ్వరుడు సర్వేశ్వరుడు మనకు నిజమైన భర్త, మనకు నిజమైన పోషకుడు, మనకి జ్ఞాన దాత, మనకి శాంతి దాత, మనకి కాంతి దాత. ఆయన మనిషి కూడా నేను నేను అనే ఎదిరి పాడాడు. ఆయన వృదంలో ఎలా అణిగి ఉన్నాడో అలాగే మనం కూడా అణిగి ఉన్న వాళ్ళకేగా ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. ఆయన ఇస్తే మనం పుచ్చుకోవడానికి పనికొస్తాం, కానీ మనం డిమాండ్ చేసి డిమాండ్ చేస్తే అది వచ్చేది కాదు అని చెప్తాం. అయితే ఇక్కడ ఏమిటి, ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటి, ఏ ఆటంకాలు వస్తున్నాయి. ఒక్కో రకం ప్రతి శరీరానికి ఒక జబ్బు ఉండదు, ఒక్కో శరీరానికి ఒక జబ్బు ఉంటుంది. అలాగే మనస్సుకు కూడా ప్రతి మనస్సుకు ఒక గుణం ఉండదు. ఒక్కో రకమైన వాసన, ఒక రకమైన వాసన మనస్సును బాహ్యముఖానికి తీసుకుపోతుంది. మీకు అర్థమవుతుందా, కొంతమందికి అధికారం అంటే బాగా ఇష్టం, అధికారం అంటే బాగా ఇష్టం. మామూలుగా వారి ఇంటికి మనం వెళితే కాఫీ ఇవ్వరు, అధికారం కోసం కోటి రూపాయలు ఖర్చు పెడతారు. అప్పుడే రాబోయే ఎలక్షన్ లో వచ్చే సంవత్సరం ఎలక్షన్ వస్తుంటే మళ్ళీ అందులో పోటీ పెట్టి నెగ్గటం కోసం అప్పుడే 3 కోట్లు 4 కోట్ల రూపాయలు జాతి పెట్టుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు 3 రూపాయలు ఇవ్వద్దు, 3 కోట్లు ఇవ్వద్దు, కొంచెం పొద్దునే ఒక సాంబార్ ఇడ్లీ ఇచ్చి కాఫీ ఇమ్మంటే ఇవ్వరు. 4 కోట్లు జాతి పెట్టుకుంటున్నారు రేపు వచ్చి ఎలక్షన్లో. అయితే ప్రజల దగ్గర అమాయకత్వం ఎక్కడుందంటే వాళ్ళు మనకు 400 ఇచ్చి 300 ఇచ్చి ఓట్లు కొంటున్నారు, కానీ మనకు 400 రూపాయలు ఇచ్చి 4 కోట్లు సంపాదించుకుంటున్నారన్న ఆలోచన ఈ ప్రజలకు లేదు. మనకు 400 మన మీద ప్రేమగా ఇవ్వటం లేదు. మనకు నిజంగా మన మీద ప్రేమగా ఇస్తే వాళ్ళకి ఆత్మజ్ఞానం కలుగుతుంది. మన మీద ప్రేమగా ఇవ్వటం కాదు, మనకు 400 ఇచ్చి ఓటు కొనుక్కి 4 కోట్లు సంపాదించుకుంటారు. అది ప్రజలకు తెలియదు. మన అమాయకత్వాన్ని మన ఆలోచన రాయిచ్చు వాళ్ళకి పెట్టుబడు. ఏది మాకు 200 ఇస్తున్నారు కదా అని ఊటేస్తాం, కానీ 200 ఇచ్చి వాడు 1 కోటి రూపాయలు 2 కోట్లు సంపాదించుకుంటున్నాడనే జ్ఞానం మనకు లేదు. ఆ విషయం విడిచిపెట్టేద్దాం. ఇంకేదంటే ఇప్పుడు అధికార అది మామూలుగా సమాజమే. నేను అంతకే ముందు చెప్తున్నాను, రెడీగా ఉంచన్నాడు. అది తొందరగా అది ఒక రకమైన ఉద్రేకం, అదే రకమైన వాళ్ళు ఏదైనా ఇతరులకు ఉపమానం చేసిన ఎమోషన్. ఎమోషన్ వేరు, డివోషన్ వేరు. చాలా మంది ఏమనుకుంటారంటే ఎమోషన్ డివోషన్ అనుకుంటారు. ఎమోషన్ కి డివోషన్ కి తూర్పుకి పడమరకి ఎంత దూరమో, ఎమోషన్ కి డివోషన్ కి అంత దూరం. అంతే మీరు వాళ్ళ డివోషన్ ముఖ్యం. అంతే ఏం చెయ్యాలి, ఇతరులు కూడా వర్తించండి, నాకేం మీకేం ఆటంకాలు వస్తాయి విషయం నాకెందుకు. మీకే మీరు మీ మనస్సు హృదయాత్మకంగా వెళ్ళటం కోసం, హృదయంలో ప్రవేశించడం కోసం, ఎక్కడైతే భగవంతు ఏ ఈ జీవుడు ఏ భగవంతుడి దగ్గర నుంచి అయితే ఏ చైతన్యం వచ్చాడు అక్కడికి పంపడానికి మీకేం ఆటంకాలు వస్తున్నాయి. నాకు అవసరం లేక నాకేం ఆటంకాలు వస్తున్నాయి, నా బలహీనతలు ఏంటి, ఎందుకు నా మనస్సు అంతగా అంతర్దృష్టి నాకు కలగటం లేదు అని ఆలోచించుకుని ఆ ఆటంకాలని నిరాకరించాలి. ఇది సాధన. నాకు ఆటంకాలు నాకు తెలుస్తున్నాను కదా, ఇప్పుడు నాకు నాకు కడుపునొప్పి వస్తాను తెలుస్తాను కదా, తలకాయ పోటీ వస్తుంది తెలుస్తాను కదా, నా తలకాయ పోటీ మీకు తెలియకపోయినా నాకు తెలుస్తాను కదా, నా కడుపు నొప్పి మీకు తెలియకపోయినా నాకు తెలుస్తాను కదా, నా మనస్సు అంతర్దృష్టి అవలేకపోవడానికి కారణాలు మీకు తెలియకపోయినా నాకు తెలుస్తున్నాయి కదా. ఈ ఆటంకాలను పరిశీలించుకుని ఒక్కో ఆటంకాన్ని నిరాకరించుకుంటూ రావాలి. వాటికి ఆటంకాలకు స్వాగతం చెప్పకూడదు, రిజెక్ట్ చేసుకుంటూ వెల్కమ్ చెప్పకూడదు. రిజెక్ట్ చేసుకుంటూ నిరాకరించకు, నూనె నీకు జన్మల పాలు చేస్తున్నావు, అనేక సార్లు శ్మశానాలకు పంపుతున్నావు, ఎన్ని శవాలు నేను మోయగలను, నువ్వు నిజము కాదు, ఈ అలవాట్లు నిజము కాదు, అన్ని తెచ్చిపెట్టుకున్నాయి అని వాటిలో నిస్సారత గ్రహించి అటు నిరాకరించి వీరితో సహా తొలగించుకోవటమే సాధన యొక్క గమ్యం. నిరాకరించడమే సాధన. ఆకర్షించడం కాదు, వాసనని అలవాట్లను ఆకర్షించడం కాదు, వాటిని నిరాకరించడం రిజెక్ట్ చేయటం సాధన, గలకం చెప్పడం కాదు, వాటిని రిజెక్ట్ చేయటమే సాధన. అంచేత భగవంతుడు శాస్త్రంలో ఎవరు ఉంటుంది, భగవంతుడు నిర్గుణుడని, నిరాకారుడు నిర్గుణుడని ఉన్నదండి. నిరాకారుడైన ఆకారంలో పైనా పనిచేస్తాడు, గుణాలు లాడిపోయినా మళ్ళీ ఆయన తెలుసుకోవడానికి ఎటువంటి దైవీ సంపద కావాలో దానితో అనుగ్రహిస్తాడు, అనుగ్రహిస్తాడు, దేవుడు పనిచేస్తాడు. అక్షర మన మాలను భగవానుగా భగవాన్ ఏమి చెప్పారంటే, అది కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు, చేతులు లేకుండా పని చేయగలడు. అయితే మీకు కూడా శరీరం, మీకు శరీరం ఎలా ఉందో దేవుడికి కూడా పరమేశ్వరుడు సర్వేశ్వరుడికి యథదాశివుడికి కూడా ఈ శరీరం ఉండాలని మీరు అనుకోవద్దు. మన శరీరం లేకపోతే పని చేయలేం కాబట్టి ఆయన కూడా శరీరం లేకపోతే పని చేయలేడు. కానీ మీతోటి మాట్లాడటానికి, మీతోటి కలిసి మెలిసి తిరగటానికి, మీ మనస్సుని అంతర్దృష్టి చేయటానికి ఆ శివుడే దేహం ధరించి వస్తే ఆ శివుడి మీకు శివుడిగా కనపడ్డు, జీవుడిగా కనిపిస్తాడు. కృష్ణుడు అన్నాడు భగవద్గీతలో, నన్ను నేను అవసరం చదవబోతే భగవంతుడు లేడంటున్నారు. నేను అసలు సృష్టి భూమి మీద అవతరించకపోతేనే భగవంతుడే లేదంటున్నారు. అవతరిస్తే అందరూ అవమానం చేస్తున్నారు. అవతరిస్తే ఒక గొడవ, అవతరించకపోతే ఒక గొడవ. అవతరిస్తే శరీరం ధరిస్తే ఈ శరీర దేహదారులు అందరూ మనలాంటి వాడే సృష్టి చదువుకుంటున్నారు. మనలాంటి వాడే దేహ, మనలాంటి వాడే అనుకుంటున్నారు. వాడికి మనకి దేహం ఉంది, మనకి దేహం ఉంది. వాడు బట్టలు వేసుకుంటున్నాడు, మనం బట్టలు వేసుకుంటున్నాం. వాడు అన్నం తింటున్నాడు, మనం అన్నం తింటున్నాం. వాడి గాలి పీల్చుకుంటున్నాడు, మనం గాలి పీల్చుకుంటున్నాం. ఇలాగ ఈ శరీర లక్షణాలన్నీ అక్కడ అక్కడ అంతగట్టి వాడిని కూడా గురువు అనుకుంటున్నారు. చూపించి ఆ గురువుని కూడా మీరు అవమానం చేస్తున్నారు అన్నాడు. శివుడు ఒకవేళ గురి వచ్చి వస్తే, శరీరం ధరించి వస్తే, భగవంతుడు చెప్పాడు గీతలు, అవతరించకపోతే దేవుడు లేడంటున్నారు, అవతరిస్తే అవమానం చేస్తున్నారు. ఎవరో కొంతమంది సత్పురుషులు భక్తులు గుర్తిస్తున్నారు, ఆ విధుడు మహాత్ములు ఉన్నారు. కృష్ణావతారంలో కొంతమంది మహాత్ములు అందరం గుర్తించలేదు. ఆ మహాత్ములు కొంతమంది మహర్షులు యోగులు వాళ్ళు గుర్తించారు, వాళ్ళు గుర్తించిన వాళ్ళు తరించారు. అంటే ఎప్పుడు కూడా అవకాశాలు రావు. తెలివైన వాడైనా తెలివి అవకాశం రాకపోతే తెలివి తక్కువవాడు ఏం చేయలేడు, తెలివైన వాడు ఏం చేయలేడు. తెలివైన వాడికి తెలివి తక్కువవాడికి తేడా ఉందంటే అవకాశం వచ్చినప్పుడు సడన్గా పట్టుకుంటాడు. ఎవడో తెలివైన వాడు తెలివి తక్కువవాడు ఏం చేస్తాడంటే అవకాశం వచ్చినప్పుడు కూడా వదిలేస్తాడు. అది అయ్యత అవకాశం రాకపోతే తెలివి తక్కువవాడు తెలివైన వాడు కూడా ఏమీ చేయలేడు. అవకాశం రాకపోతే తెలివైన వాడు కూడా ఏమీ చేయలేడు. అంటే ఇక్కడ భగవాన్ ఏమంటున్నాడంటే, నీకు నువ్వు నువ్వు ఆత్మవే, ఆత్మకేమి గుణాలు లేవు. శరీరం చనిపోతుంది, మనసులో గుణాలు ఉన్నాయి. మనసులో శరీరంలో రంగులు ఉన్నాయి. శరీరం పుడుతుంది, శరీరం చనిపోతుంది, శరీరం ముసలిదవుతుంది. మనస్సు హెచ్చుతగ్గులన్నీ మనస్సులో ఉన్నాయి. రాగద్వేషాలన్నీ మనస్సులో ఉన్నాయి. రాగద్వేషాలన్నీ ఇష్టాలు అయిష్టాలన్నీ మనస్సులో ఉన్నాయి. అంచేది మనం రజోగుణాన్ని తగ్గించుకుని, తమోగుణాన్ని తగ్గించుకుని, సత్వగుణాన్ని పెంచుకుంటే ముందు ఇష్టాలు అయిష్టాలు తగ్గుతాయి. సత్వగుణం కూడా గుణమే, కానీ సత్వగుణాన్ని పట్టుకుంటే ఎప్పుడో భగవంతుడు సత్వగుణాన్ని కూడా అతిక్రమించేలాగా చేస్తాడు. మన ప్రయత్నం ఒకటే సరిపోదు, మన బుద్ధి బలం ఒకటే సరిపోదు. కాలం కూడా కలిసి రావాలి, టైం కూడా కలిసి రావాలి. ఇన్ని వచ్చినప్పటికీ అంతర్యాముగా ఉన్నటువంటి పరమేశ్వరుడు దయ కూడా ఉండాలి. ఆ గురువు అనుగ్రహం ఉంటే, ఈశ్వరు అనుగ్రహం ఉంటే నేను కూర్చున్నాను, నిలబడి లోపల మనం జ్ఞానంతో అనుగ్రహించగలడు. అంటే నువ్వు దేహం, దేహం యు ఆర్ నాట్ దట్ దిస్ బాడీ, not this body. You are neither this body, not this mind, immortal self you are. నువ్వు దేహము అనుకున్నా దేహము కాదు, నువ్వు మనస్సు అనుకున్నా మనస్సు కాదు. నీకు తెలుసున్నా నీకు తెలియకపోయినా చావు పుట్టుకలతోటి సంబంధము లేని, ప్రకృతి గుణాలతోటి సంబంధము లేని, సుఖ స్వరూపమైన శాంతి స్వరూపమైన నువ్వు ఆత్మము, నువ్వు బ్రహ్మము. ఎవరు నువ్వు? బ్రహ్మము. నువ్వు నిద్రలో దాంతో కలిసే ఉంటున్నావు. నీకు గాఢ నిద్రలో దాంతో కలిసే ఉంటున్నావు. గాఢ నిద్రలో దేవుడి సమస్య లేదు, లోకం సమస్య లేదు, రాగద్వేషాలు సమస్య లేదు, ఈ నేను నేను నేననే తలంపు సమస్య లేదు, జీవ లక్షణాలు లేవు. అక్కడ నువ్వు ఉన్నావా లేదా? దేవుడితో సంబంధం లేకుండా, చావు పుట్టికలతో సంబంధము లేకుండా, రాగద్వేషములతో సంబంధము లేకుండా, నీ బెంగలతో సంబంధం లేకుండా, నీ ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా, సమాజంలోని నీకు ఔన్నత్యాలతో సంబంధం లేకుండా, నీ అప్స్ డౌన్స్ తోటి సంబంధం లేకుండా, నీ మనసులోని వికారాలతో సంబంధం లేకుండా, రూపాలతో సంబంధం లేకుండా, ఏమీ సంబంధం లేకుండా నువ్వు గాఢ నిద్రలో ఉంటున్నావా లేదా? ఉంటున్నావు. ఆ గాఢ నిద్రలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కూడా వాడు ఉన్నాడు. ఈ జాగ్రత్త అవస్థలో కూడా వాడు ఉన్నాడు. కానీ గాఢ నిద్రల స్థితిని వీడు ఎందుకు కన్నేస్తున్నాడంటే, ఆ గాఢ నిద్రలో ఉన్న స్థితి, ఆ గాఢ నిద్రలో ఉన్న శాంతి, ఆ గాఢ నిద్రలో ద్వైతం లేదు, ఆ గాఢ నిద్రలో ఉన్నటువంటి స్థితి, ఆ గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆనందం మీకు జాగ్రత్త అవస్థలోకి వచ్చేప్పటికి ఏమీ ఉండటం లేదు. మీరు ఎంత బాధపడేవాడైనా గాఢ నిద్రలో హాయిగా నిద్రపోతాడు, ఎంత దుఃఖం ఉన్నా గాఢ నిద్రలో హాయిగా నిద్రపోతాడు. ఈ దుఃఖం ఎక్కడి నుంచి వస్తాంది? ఈ ఆవేశం ఎక్కడి నుంచి వస్తాంది? ఈ ఆవేశం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఈర్ష్య అసూయ ఎక్కడి నుంచి వస్తుంది? రక్తపోటు తొందరగా పెంచే ఈ అసూయ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ గుణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గాఢ నిద్రలో ఏమీ లేదే, కానీ గాఢ నిద్రలో నేను ఉన్నానే, అక్కడ ఏమీ లేదే, అక్కడ పూజలు లేవు, జపాలు లేవు, దానాలు లేవు, ధర్మాలు లేవు, పుణ్యపాపాలు లేవు, ద్వైతం లేదు, ఏది లేకుండా గాఢ నిద్రలోనే అని ప్రశాంతంగా ఉన్నానే. ఇది జాగ్రత్త అవస్థలోకి వచ్చినప్పటికీ సెక్స్ వస్తుంది, గౌరవాలు వస్తున్నాయి, అగౌరవాలు వస్తున్నాయి, ఇష్టాలు వస్తున్నాయి, అయిష్టాలు వస్తున్నాయి, ప్రేమలు వస్తున్నాయి, ద్వేషాలు వస్తున్నాయి, ఇవన్నీ వచ్చి పడిపోతున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? బయట నుంచి రావటం లేదు, లోపల నుంచే వస్తున్నాయి. గాఢ నిద్రలో దేహము నేనని తలంపు లేదు. జాగ్రత్త అవస్థలోకి రాగానే దేహము నేననే తలంపు వస్తుంది. దేహము నేననే తలంపు వచ్చాక అన్నీ వచ్చేస్తున్నాయి. అంటే నేననే తలంపు మీకు పరిష్కారం అవ్వకపోతే కోటి జన్మలెత్తినా మీ సమస్యల పరిష్కారం కావు. మీరు నరక యాతనలోంచి బయటకు రాలేరు, పునర్జన్మల్లోంచి బయటకు రాలేరు. ఈ మరణానంతర జీవితం మీకు ప్రయాణాలు ఆగవు. వెళితే స్వర్గానికి వెళ్ళొచ్చు, లేకపోతే నరకానికి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ మీ స్వరూపాన్ని మీరు పొందలేరు, మీరు స్వరూపాన్ని పొందలేరు. మీరు ఎప్పుడైతే మీ ఆత్మస్థితిని పొందారో, ఆ బ్రాహ్మణ స్థితిని పొందారో, అప్పుడు గుణాల జన్మని విడిచిపెట్టేస్తాయి. ఆ ఎప్పుడైతే బ్రాహ్మణ స్థితి పొందలేరో అంతవరకు మిమ్మల్ని గుణాలు విడిచిపెట్టవు. గుణాలను బట్టి కర్మలు, కర్మలు బట్టి జన్మలు. ఈ మిమ్మల్ని వెంటాడుతుంటాయి కోటి సంవత్సరాల తర్వాత కూడా. మీకు మేము బోధించడం కోసం, గౌరవాల కోసం మీకు జ్ఞానం కావాలి, మీకు జ్ఞానం రావాలని బోధించడం. అదేంటికి ఈ బోధతో సంబంధం ఏంటి? దేనికోసం బోధిస్తున్నాను? సినిమాల కోసం, టామ్ టామ్ల కోసం, ఊరేగింపుల కోసం, లేకపోతే మిమ్మల్ని మీ దగ్గర మనల్ని పొందటం కోసం? దేనికి మీ దగ్గర మేము మనల్ని పొందితే వచ్చేది ఏంటి? మాకు ఇదంతా దుమ్ముతోడు సమానం, బూడితోడు సమానం. ఈ గౌరవాలు, అగౌరవాలు, ఈ గౌరవం జీవుడికి, అగౌరవం జీవుడికి, పేదరికం జీవుడికి, ధనం కూడా జీవుడికి. నేను ధనవంతుడు అనుకునే వాడి, నేను ధనవంతుడని చైతన్యం అనుకోదు, ఆత్మ అనుకోదు. నేను ధనవంతుడని జీవుడు అనుకుంటాడు. నేను దరిద్రంతో బాధపడుతున్నానని జీవుడు అనుకుంటాడు. నేను గౌరవంగా బతుకుతున్నానని జీవుడు అనుకుంటాడు. ఈ ఇష్టాయిష్టాల మధ్యన ఊగిసలాడుతూ తిరుగుతూ ఉంటూ వాడు ఇష్టాల మధ్య ఇలా తిరుగుతూ ఆ లోకానికి ఈ లోకానికి ప్రయాణం చేసి ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ వాడి పునర్జన్మలోంచి బయట పాము జన్మ రావచ్చు, లేకపోతే ఇతర జంతువుల జన్మలు రావచ్చు, మళ్లీ మనకి శరీరం జన్మ వస్తుందని చెప్పలేము. అనేక జన్మల ఆచార్యులు వారు అన్నారు, అనేక జన్మల పుణ్య పరిపాకం ఉంటేనే కానీ నీకు మానవ శరీరం రాదు. మానవ శరీరం వస్తేనే కానీ నీకు జిజ్ఞాస రాదు. మానవ శరీరం వస్తేనే కానీ నీకు మానవ శరీరం రావాలి. వస్తే సరిపడి సత్పురుషులు సహవాసం దొరకాలి, సజ్జన సాంగత్యం దొరకాలి, సద్గ్రంథాలు పరిశీలించాలని బుద్ధి కలగాలి. ఇన్ని కలిగినా గురువు యొక్క కటాక్షి ఉండాలి, సద్గురువు లభించాలి. ఇన్ని రకాల అవకాశాలు నీకు రావాలంటే పూర్వపుణ్యం లేకుండా పూర్వజన్మలో నువ్వు సత్కర్మం నిష్కామంగా చేసి ఉండకపోతే ఈ వైభవం నీకు రాదు అన్నాడు ఆచార్యుల వారం. ఇప్పుడు ప్రతి మనిషికి నేను సత్పురుషుడు సహవాసం చేయాలని బుద్ధి కలగదు, వాళ్ళలో నా కర్మదోషం కలగనే ఒక వాడిని బుద్ధి కర్మానుసారం. అంటే ఈ వరవులోంచి, ఈ ప్రకృతిలోంచి, ఈ అవిద్యలోంచి, ఈ అజ్ఞానంలోంచి, ఈ మహామాయలోంచి గురువు యొక్క కటాక్షం లేకుండా బయట పడలేము, అసలు దారే కనపడదు. మోక్షం పొందుతామో పొందుతామో వదిలేయండి, ఆ మోక్షానికి పొందే దారి కూడా కనపడదు. డివైన్ ఇంటర్ఫరెన్స్ లేకుండా సాధ్యమే కాదు. అసలు ఒకసారి మనం ఆ గురువు అనుగ్రహంలో పడితే ఏదో జన్మలో మోక్షం వచ్చి తీరుతుంది. మీకు ఉదాహరణ చెప్తాను, ఆ ఉదాహరణ వాడు జ్ఞాపకం వస్తాను. లక్ష్మీ కథ, రమణోత్సవం ఉన్న గోవు లక్ష్మీ కథ మీరు వినే ఉంటారు. ఆ లక్ష్మీ కథ మీరు చాలా సార్లు విన్నారు. ఆడు పూర్వం ఆకుకూరలు అవ్వను. తర్వాత మాధవ స్వామిని భగవంతుడు 1930 పూర్వం ఎప్పుడో ఉండేవాడు. మాధవ స్వామి అని ఒకడు ఉండేవాడు. భగవానికి మంచి నీళ్ళు కావాలన్నా ఏం కావాలన్నా మాధవ మాధవ అనేవాడు. అందరూ అంటిపోయాడు భగవానికి, భగవానికి ఆయన అంటిపోయాడు. మన బుద్ధి చూడదంటే భగవాన్ పూర్వం చన్నీళ్ళు చేసేవారు కదా, ఇప్పుడు గోరచ్చ నీళ్ళు చేస్తున్నారంటే ఇలా అనుకుంటాం. మన బుద్ధి చూడదంటే ఆ గురువు వెళ్ళి గౌరవం ఎలా పోతుందంటే మొదటి వరకు భగవాన్ చన్నీళ్ళు స్నానం చేశారు, ఇప్పుడు గోరచ్చ నీళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు గోరచ్చ ఇవన్నీ అవుట్సైడ్ గొడవలని మనకు తెలియక ఇలా మాయలో కొట్టుకుపోతాం. అంటే మన కర్మ దోషం గురువు మీద కూడా భక్తి కలగనకూడదు. భీమవరంలో పేదగారు నన్ను పూర్వం ఒకసారి అడిగారు, కానీ భగవాను కొంతమంది కొంతకాలం చల్లీలు చేశారు కదా గోరెత్త నీళ్ళకి వచ్చారు, ఎందుకని పేదగారు మీకు టైం వేస్ట్ చేశారు. అది గోరెత్త నీళ్ళు స్నానం చేస్తే అని చల్లీలు స్నానం చేస్తే అని చెప్పింది మీరు అర్థం చేసుకుని దాన్ని పొందండి. అని ఒక పూటతో అన్నం తింటే ఎందుకు, రెండు పూటలు తింటే అన్నం తిరిగి ఎన్నో అవుట్ సైడ్ గొడవలో తెలటోడు మనం ఆయిలో పడిపోతాం. కానీ మాధవ అలా కాదు, భగవాన్ ఏది చెప్తే అది చేసేవాడు, భగవాను ఏది చెప్తే అది చేసేవాడు. మాధవ అది ఏంటి, దాన్ని ఏమంటారంటే అర్పణ అంటారు. దాన్ని ఏమంటారు, అర్పణ సమర్పణ, అర్పణ సమర్పణ శరణాగతి. ఆ అర్పణ అయినవాడే, ఆ సమర్పణ అయినవాడే, ఆ శరణాగతి చేసిన వాడే జ్ఞానానికి వచ్చే ఆటంకాలను నిరాకరించగలడు. కానీ శరణాగతి లేని వాడు నిరాకరించగలడు. మాధవ ఇప్పుడు 6-4-10 ఒకవేళ భగవాన్ మాధవతో 6-4-10 కాదురా, 6-4-9 అంటాడనుకోండి, 9 స్వామి అంటాడు. అది అర్పడాలి అంటే భగవాన్ ఎలా చెప్తారా. అయితే భగవాన్ కూడా మాధవ మాధవ ఆయన నెంబర్ టూ, ఆయన మల విసర్జనకి వెళ్ళినప్పుడు కూడా నెంబర్ 2 వెళ్ళినప్పుడు కూడా ఇది కూడా వెళ్ళేవాడు. ఎవరు ఈ మాధవ నీళ్ళేదో పట్టుకుని రావటం, మాధవ అలా అంటిపోయాడు. ఎవరికి, భగవానికి అంటిపోయాడు. ఇలా కొంతకాలం తనకు ఆ దేహానికి టైం వచ్చేసింది, ఆ దేహం చనిపోయింది. మాధవ మంచి నీళ్ళు కావాలంటే మాధవ, ఆ కర్ర చేతిలో కర్ర అందించాలంటే మాధవ, ఓ పర్లం దూరం నడిచి వెళ్ళి వద్దామంటే మాధవ, ఏదో వాకింగ్కి వెళ్ళి భగవాన్ మార్నింగ్ ఎప్పుడైనా వాకింగ్ తెలిస్తే మాధవ 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 అలా అంటిపోయాడు. సరిగ్గా ఆయనకి శరీరంలో ఆయనకి శరీరం మామూలుగా టైం అయిపోయింది, ఆయుర్ధ్యాయం టైం అయిపోయి, ఆయుర్ధ్యాయం మన ఇష్టం కాదు, భగవంతుడు పోస్తాడు. తల్లి కడుపులోంచి శరీరం బిడ్డ బయటకు వచ్చాక మొదటి గాలి ఎప్పుడైతే తీసుకుంటాడో చివరి గాలి కూడా అది నియమించే భగవంతుడు ఆ శరీరాన్ని అక్కడికి పంపుతాడు. మొదట శ్వాస ఎప్పుడైతే తీసుకున్నాడో అది చివరి శ్వాస ఎప్పుడు తీసుకోవాలని నిర్ణయించి పంపుతాడు వాడు భగవంతుడు. అది భగవంతుడి ఆజ్ఞ, అది ఈశ్వర సంకల్పం, ఈశ్వర ఆజ్ఞ, అది ఈశ్వర ఆజ్ఞ. అదే మొదట శ్వాస పోసినప్పుడే చివరి శ్వాస కూడా పోసి భూమి మీద పంపుతాడు. మాధవ మాధవ శరీరం పోయింది వాడు ఏంది, వాడు కొంతకాలానికి మాధవ శరీరం విడిచిపెట్టాక బరువురాలి అక్కడ గుజరాత్లో ఉన్న బరువుడు అలా ఒక నిమిడి కింద పుట్టాడు మహారాణి గారి ఇంటి కాడ. ఎక్కడ అరుణాచలం, ఎక్కడ గుజరాతి దేవుడి యొక్క విలాసం చూడండి. వాడు నెమలి కింద మామూలుగా నెమలికి రంగులు రంగులు ఉంటాయి, వాడు తెల్ల నెమలి కింద పుట్టాడు. మామూలు నెమలన్నీ రంగులు ఉంటాయి, కానీ వాడు ఎలా పుట్టాడు, తెల్ల నెమల కింద పుట్టాడు. పుట్టాడు తర్వాత కొంతకాలానికి ఈ బరుడ మహారాణి భగవాన్ పేరు విండి భగవాన్ దర్శనం చేసుకోవడానికి వెళ్దాం, భగవాన్కి ఏదో సమర్పించుకోవాలి మనం, భగవాన్ దర్శించుకోవడానికి గడచమే కదని ఏమి సమర్పించుకుందాం ఏమి సమర్పించుకుందాం అనుకుని ఆలోచించి ఈ నెమిని సమర్పించుకుందాం అంట. ఏమి సమర్పించుకుందాం అనుకుంది, ఈ నెమిని బరువడా నుంచి ఈ తెల్ల నెమల్లి చిన్న పిల్లగా ఉన్నప్పుడు తీసుకొచ్చి స్వామి రెండు రోజులు ఉంది బరువడ రాని సభ్యతన్న మనిషి సంస్కృతన్న మనిషి నాగరికతన్న మనిషి ఒక ప్రాంతానికి బరువడ అంటే గుజరాత్లో ఉంది, అది ఒక ప్రాంతానికి రానైనప్పటికీ నిగరదు. నిజమైన మంచివాడికి నేను మంచివాడని తెలియదు, వాడి మంచివాడు అనే సంగతి వాడికి తెలుస్తుంటే మంచివాడు కాదు. నిజమైన బుద్ధిమంతుడికి నేను బుద్ధిమంతుడని తెలియదు, వాడి బుద్ధిమంతుడు అని తెలుస్తుంటే వాడు బుద్ధిమంతుడు కాదు. రెండు రోజులు మహారాణి ఉన్న తర్వాత సభ్యతుంది సంస్కృతుంది, ఆ రాణి వెళ్లిపోయిన తర్వాత భగవాన్ ఏమన్నారంటే ఆవిడికేమండి, ఆవిడేం భగవాన్ చాలా తక్కువ మాట్లాడతారు, భగవాను చాలా తక్కువ మాట్లాడతారు, అంశం లేకుండా మాట్లాడరు, చాలా తక్కువ మాట్లాడతారు. బరోడా రాణి గారు ఉన్నారు రెండు రోజులు ఉన్నారు వెళ్లిపోయారంటే భగవాన్ ఆవిడికేమండి పండిన పండు అన్నారు. అంటే పక్వానికి వచ్చిన జీవుడు, అడ్వాన్స్ సోల్, రఫైల్ సోల్, ఏ జ్ఞానని అటు ఏ మాట ఉద్రేకం రాకుండా ఆవిడకేమండి పండిన పండు అంటే మెచ్యూరిటీ వచ్చిన మనుషులు అంటే బుద్ధిలో మెచ్యూరిటీ ఉండదు, బుద్ధిలో మెచ్యూరిటీ లేకుండా బిహేవియర్లో మెచ్యూరిటీ రాదు, ఒక మాటలో రాదు ఒక చేతలో రాదు. మాధవస్వామి అనేవాడు భగవాన్ నడక చాలు భగవాన్ చూపు చాలు నాకు. మాధవస్వామికి ఎంత ప్రేమగా ఉండాలంటే మాధవస్వామి చదువుకున్నవాడు కాదు, ఈ ఆత్మవిద్య అని ఉపనిషత్తు అని ఏమి చదువుకోలేదు మాధవస్వామి, ఆయన నడక చాలు ఆయన చూపు చాలు అంటే అలా ఉండేవాడు. తర్వాత నెమల కింద తెల్ల నెమల కింద వస్తే భగవాన్ ఏమన్నారంటే మరి ఈ నెమలను ఇక్కడ మేము పెంచాలి కదా, పెంచే అవకాశం ఇక్కడ తక్కువ, ఏ మిగతా నెమళ్ళు ఉన్నాయి ఆ రంగు నెమళ్ళు ఈ నెమళ్ళ తీరా జాబ్ ఇస్తాయే జాబ్నివో ఇది తెల్ల నెమలి అయ్యే భగవాన్ ఏమన్నారంటే నాకు వద్దు అన్నారు, ఈ నెమలి నాకు వద్దు అన్నారు. ఆవిడ రాణి అన్నారంటే మీరు 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 వద్దని చెప్పినా కావాలని చెప్పినా వాటితో నాకు సంబంధం లేదు, నేను ఇక్కడ సమర్పించుకుందామని బరువుడాలు అనుకుని వచ్చాను, ఈ నెమలి మీకు అవసరం ఉందా లేదా నాకు అక్కర్లేదు, మీరు మీరు వద్దన్నా కాదన్నా ఆ మాటలతో నాకు సంబంధం లేదు, ఆ కబుర్లతో సంబంధం లేదు, ఈ ఆశ్రమ గ్రౌండ్ లో ఈ ఆశ్రమ ప్రదేశంలో ఈ రమణాశ్రమ గ్రౌండ్ లో ఈ నెమలిని విడిచిపెట్టి వెళ్లిపోతున్నాను అని చెప్పి బరువుడాలి మీరు వద్దన్నా తీసిపెట్టి వెళ్ళిపోతాను, నేను సమర్పించుకుందామన్నారా, సమర్పించుకుందాము కూడా సమర్పిస్తున్నాను. మీ రిజెక్షన్ తోటి నాకు సంబంధం లేదు, మీ యాక్సెప్టెన్స్ తోటి నాకు సంబంధం లేదు, మీ అంగీకారం తోటి కానీ మీ అనంగీకారం తోటి కానీ సంబంధం లేదు. ఇది ఇవ్వాలనుకున్నాను అని ఇక్కడ పెట్టేస్తున్నాను, నా దారిని వెళ్ళిపోతున్నాను. దీన్ని మీరు చూస్తారా చూడడానికి కూడా నాకు సంబంధపడదు. అయ్యి కూడా నా తల మీద లేదు మొయ్యలు ఏది, అక్కడ నెమ్మలు నిపి విడిచిపెట్టి వచ్చేసాను. ఆశ్రమాడు చూస్తున్నారు లేదా భగవాన్ చూస్తున్నారు, నాకు అవసరం లేదు ఆ పని. నేను ఇవ్వాలనుకున్నాను, ఇచ్చేసాను, వెళ్ళిపోతున్నాను. నేను దీన్ని జాగ్రత్తగా చూసిన గంగలో పడేసిన నాకు సమర్థం లేదు. భగవాన్ దేని నెమ్మదిగా దాన్ని మచ్చిక చేసుకున్నారు. ఆ భగవాన్ ఏం చేశారు, ఆ నెమ్మలిని మచ్చిక చేసుకుని అది గ్రౌండ్ ఇడిచిపెట్టి అటు ఇటు తిరిగింది. కానీ ఇంకా రంగురంగు నెమళ్ళు ఉన్నాయి, వాటి మీద వీటి మీద విరోధం పెట్టుకోలేదు. అవి కూడా దీని ప్రేమగానే చూసి ఏ తెల్ల తెల్ల నెమళ్ళు కూడా ఇది కొత్తగా వచ్చిన గెంతేయకుండా ఈ తెల్ల నెమళ్ళు కూడా గౌరవంగా చూసి. కానీ తెల్ల నెమళ్ళ ఆశ్రమం వాతావరణం ఆశ్రమం వాతావరణం సరిగ్గా ఇంకా అనుకూలం అవ్వక ఆశ్రమం గ్రౌండ్ ఇడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. బయటకు వెళ్తే దానికి నెమళ్ళకి కొంచెం వేరుశనగ బద్దలు శనగపప్పు బద్దలు లేకపోతే జీడిపప్పు బద్దలు పెట్టి అలవాటు ఉంది భగవాన్. వారితో ఏం చెప్పారంటే, ఎరే నువ్వు కొత్తగా వచ్చావు, మనుషులతో మాట్లాడితే జంతువులతో కూడా భగవాన్ మాట్లాడేవారు, ఆ జంతువుల భాష నీకు తెలుసు. ఎరే నువ్వు కొత్తగా వచ్చావు, ఈ గ్రౌండ్ విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోతున్నావు, బయటకు వెళ్తే చాలా జంతువులు ఉంటాయి, ఏదో జంతువు నేను తినేస్తుంది, అంటే నువ్వు గ్రౌండ్ విడిచిపెట్టి బయటకు వెళ్ళకు, నేను మేత పెట్టే టైంకి మేత తినేసి నీ పద్ధతిలో నువ్వు ఉండు అని చెప్పారు. అయితే వాడు ఆడు ఏం చేశాడు, ఇంక గ్రౌండ్ ఇడిచిపెట్టడం మానేశాడు. గ్రౌండ్ ఇడిచిపెట్టడం మానేసి వీడు రోజు ఏం చేసేవాడు, ఏడు పుస్తకాలు భగవాన్ ఉండగా పెద్ద లైబ్రరీలు అవి లేవు, ఓ పుస్తకాలు బీరు అన్నది. వాడు ఏం చేశాడు, పుస్తకాల బీరు దగ్గర కూర్చుని ఆ ముక్కెట్టి ఇలా పూడుస్తా ఉన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది భగవాన్కి ఇది మాధవ స్వామి అంటే బాధవ స్వామి బతికొండగా ఆయనకి ఏదైనా పుస్తకం కావాలనుకోండి, ఏమంటే భగవాన్ మీరు ఏదో చెప్తున్నారు మాకు రెఫరెన్స్ కావాలంటే ఏదో మాధవ బీరువాకి వెళ్ళి ఆ బీరువా దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకం తీసుకురాని వారు. ఎవరు మాధవ స్వామి ఆ పుస్తకాలు తీసే పుస్తకాల జ్ఞాపకం వచ్చి భగవానికి ఈ పుస్తకం ఇచ్చేవాళ్ళం కదా అని అనుకుని ఆ బీరువా దగ్గర కూర్చుని ఆ పుస్తకాలు తీస్తూ ముక్కెత్తేలా ఆడుకుని పొడిచేవాడు. అంటే ఆ శరీరంలో తరించే యోగం లేదు, మరి నెమలి రూపంలో భగవాన్ దగ్గరికి వచ్చి తరించి మోక్షాన్ని పొంది అది గురి అనుగ్రహం. ఒక్కసారి వదిలే భగవాన్ చెప్పారు, ఒక్కసారి పులి నోట్లో పడ్డ మాంసం ముక్క ఎలా బయటకు రాదో, పులి నోట్లో పడ్డ మాంసం ఒక్కసారి గురి అనుగ్రహంలో మీరు కనుక పడి ఉంటే ఈ జన్మలో అయినా రాబోయే జన్మలో పది జన్మల తర్వాత అయినా మీరు సిద్ధిని పొందుతారు, జ్ఞాన సిద్ధిని పొందే చేరతారు. ఇందులో పులి నోట్లో ఉన్న మాంసం మొక్క వస్తే బయటకు వచ్చేయచ్చు, కానీ మీరు తరించే తీరుతారు, మీరు ఎస్కేప్ అయ్యే అవకాశం ఉండదు. నమ్మిన వాళ్ళది సొమ్ము, నమ్మర వాళ్ళది దుమ్ము. అయితే మీకు పుణ్యబలం కనుక లేకపోతే, మీ పూర్వం పుణ్యం సరిపోతే మీరు చేసిన పుణ్యం నమ్మ బుద్ధి కలగదు. సర్వసాని ఈ లోకంలో విశ్వాసము తక్కువ ఉంటుంది. ఆ లోకం యొక్క పోకడ, లోకం యొక్క పోకడ విశ్వాసము తక్కువ ఉంటుంది. జనరల్ గా యేసుక్రీస్తు అన్నాడు, మీరు నా మాటలు వింటున్నా మీలో చాలా మంది విశ్వాసహీనులు అన్నాడు. వింటున్నారు చాలా మంది, కానీ చాలా మంది విశ్వాసహీనులు. ఆ కృతజ్ఞత భావం, ఆ విశ్వాసమైన భావం లోకంలో తక్కువ, లోకం యొక్క పోకడ. అయితే ఈ మన దృష్టిలో చెబుతున్నాను, మన దృష్టిలో చెబుతున్నాను, యేసుక్రీస్తు చెప్పిన మాట చెబుతున్నాను. వాళ్ళకి విశ్వాసం ఉంది, యేసుక్రీస్తు చెప్పాడు ఇలాగని చెప్పిన మాట, కానీ భగవాన్ వారికి విశ్వాసం లేదు. నాకు వీరికి నా మీద విశ్వాసం, ఇటువంటి మాటలు ఇవి భగవాన్ తన జీవితంలో చెప్పలేదు. యేసుక్రీస్తు చెప్పాడు, కానీ ఆ రమణ మహర్షి గారు ఎప్పుడూ చెప్పలేదు. సముద్రానికి దాని అలల గురించి ఏమీ తెలియలేదు, తెరకి దాని తిరిగి మీద బొమ్మల గురించి నాకు తెలియదు. విశ్వాసాలు ఉంటే అలా విశ్వాసం ఉన్నవాడు బాగుపడతాడు, విశ్వాసం లేని వాడు బాగుపడవచ్చు. ఆ గోళ నాకేలా, సముద్రం అనేక కెరటాలు వస్తాం సముద్రానికి, నాకేమో ఈ గోళ అన్నాడు వాడు రమణ మహర్షి. నీకు విశ్వాసం లేదని చెప్పవలసిన పని నాకేముంది, విశ్వాసం ఉన్నాడు బాగుపడతాడు, విశ్వాసం లేని వాడు బాగుపడ్డాడు, వాడు అలా ఉన్నాడు ఇది సముద్రానికి దాని కెరటాల గురించి తెలియదు, అలాగే నాకు ఈ గోళే తెలియదు అన్నాడు వాడి చైతన్య స్వరూపం. వాడు పూర్ణ పురుషుడు, నాకు ఈ గోడ ఎక్కర్లేదు అన్నాడు. ఆత్మమ వీరు మంచివారు వారి చెడ్డవారని మనస్సులో ఉంది. ఆత్మకు మంచి లేదు, ఆత్మకి చెడ్డ లేదు, ఆత్మకి అపచారం లేదు, ఉపచారం లేదు, అంటే ఆత్మకి ఏమీ లేదు, అది ఆయనే ఉన్నాడు. ఇంకా ఏలా ఈ గోడ ఏమిటి? ఏసు క్రీస్తు అన్నాడు కానీ నీ కృతజ్ఞత లేదని కొంతమందిని ఆయన ఎప్పుడు ఆ నోటంటే ఈ మాట ఎప్పుడు అనడు. సముద్రానికి దాని కెరటాల గురించి తెలియదు, కెరటి దాని మీద తిరిగే బొమ్మల గురించి తెలియదు. బొమ్మలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అవి సినిమాలకు గాలి వలలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, మంచివాళ్ళు వస్తారు, సినిమా తెర మీదకి మంచివాళ్ళు వస్తారు, చెడ్డవాళ్ళు వస్తారు, వచ్చినాళ్ళు వచ్చినట్టు బయటికి పోతారు, మంచివాళ్ళు పోతారు, చెడ్డవాళ్ళు పోస్తారు. తెరకి నష్టం ఏంటి? తెరకి ఏమి నష్టం లేదు. తెర మీద అగ్ని, ఆ సినిమాలో ఉన్న అగ్ని తెరలు కాలుతుంది, సినిమాలో ఉన్న వర్షం తెరలను తడపదు. ఈ గొడవలు నేను ఆ తెరలాంటి వాడు నాకేలు ఈ ఘోర. ఏసు క్రీస్తు అన్నాడు కానీ కొంతమందిని మీరు విశ్వాసించలేదని ఆ మాట కూడా ఎప్పుడు అనలేదు. విశ్వాసం ఉండటం, విశ్వాసం లేకపోవటం ఇవన్నీ మనసుకు సంబంధించిన విషయాలు. విశ్వాసం ఉన్నాడు బాగుపడతాడు, విశ్వాసం లేని వాడు పాడైపోతే అవుతాడు. నాకేలా ఈ గోళ. మీరు మంచివాళ్ళు, మీరు చెడ్డవాళ్ళని చెబుతాను, నాకు అవసరం ఏముంది నాకు. మీరు నా ఆత్మ మంచిది కాదు, చెడ్డది కాదు, ఆ రెండింటికి అతీతమైంది. అది మంచి అయితే నేను మీరు నా ఆత్మనే చూస్తున్నాను, అది మంచికి చెడ్డకి, చావులకి పుట్టుకలకి, ఇష్టాలకి అయిష్టాలకి అతీతమైంది. నేను దాన్ని చూస్తున్నాను, మిగతా గొడవలు నాకే, మీరు కాని గొడవలు నాకేలా. మీరు ఆత్మయి ఉన్నారు, మీరు ఆత్మయి ఉన్నారు, మీకు తెలియకపోయినా మీరు ఆత్మయి ఉన్నారు. మీరు మంచి వాళ్ళు అనుకున్నా చెడ్డ వాళ్ళు అనుకున్నా అది నిజము కాదు, అది మనకు సంబంధించిన విషయాలు. మీరు అనుకునే విషయాలు నాకేలా, మీరు ఏదిగా ఉన్నాను అది చూస్తున్నాను. మీ అనుకోవటాలతోటి నాకు సంబంధం లేదు, ఆ గోళ నాకు అక్కర్లేదే, ఆ పంట నాకు అక్కర్లేదు, అనుకోవటాలతోటి నాకు సంబంధం లేదు. ఈ నెమల గురించి పూర్తి చేస్తాను. ఎరే మాధవ, ఏరే మాధవ అన్నారు. వీడు మాధవ స్వామి ఉన్నకు కవి వచ్చాడు. వారు మాధవ స్వామి పాపం భగవానికి సేవ చేశాడు చాలానే, మాధవ స్వామి వెళ్ళిపోయాడు అని తర్వాత మాధవ స్వామి మీద 10 పద్యాలు రాసుకొచ్చాడు ఆ కవి. మాధవ స్వామి, మాధవ స్వామి జ్ఞాపకం వచ్చాడు అని నాకు, మీకు మాధవ స్వామి చేసిన సేవ నాకు జ్ఞాపకం ఉంటుంది. దుడ్డికెళ్తే కూడా నిలబడు మాధవ స్వామి, నీళ్ళు ఇదే పట్టుకో. ఇక ఆయన మాధవ స్వామి ఏమంటారంటే షాడో భగవాన్. ఏమంటారు? ఇప్పుడు మీరు శరీరం నడిచి వెళ్తాను, మీకు కూడా వచ్చేస్తుంది, నీడ వచ్చేస్తుంది. అలా భగవానికి నీడ మాధవ స్వామి, షాడో భగవాన్. కానీ ఆ ఒక మహాజ్ఞానికి, ఒక అవతార పురుషుడికి, ఒక స్కంద అవతారానికి అది సేవ చేస్తే దానికి ఆ పలికి ఊరికే పోవు, అది నెమలి రూపం ఉండవచ్చు. భగవాన్ అనుకోనేటికి మోక్షం ఇవ్వాలని, అది డివైన్ యాక్షన్. భగవానుడికి మోక్షం ఇవ్వాలంటే ఆయనకు సంకల్పం వచ్చినట్టు ఆత్మకు సంకల్పం లేదు, అది డివైన్ ఆటోమేటిక్ డివైన్ యాక్షన్. ఒకసారి పద్యాలు రాసుకొచ్చాడు, ఇక్కడ దొరికారు భగవాన్. అప్పుడు వరకు మాధవ స్వామిని చెప్పలేదు, ఆయనకు లోపల తెలుసు మరి చెప్పలేదు. ఇక్కడ పద్యాలు రాసుకొచ్చి మాధవ స్వామి మీద పద్యాలు రాసుకొచ్చానంటే అన్నాడు. చదవబోతున్నాడు ఏ ఆ పద్యాలు మాధవ స్వామి మీద చదవగలిగితే, సరే నువ్వు చదువుతున్నావు, నువ్వు ఎవరి గురించి రాసుకొచ్చావు వాడు వినాలి కదా అన్నారు భగవాన్. అప్పటి వరకు ఇవాళ మాధవస్వామి అక్కడ తెలగొంబరగా ఉన్నారు. నువ్వు ఎవడి గురించి రాసుకొచ్చావో నువ్వు ఎవడు వాడు వినాలి కదా, నాయకుడు ఇక్కడ లేడు నువ్వు చదివేస్తానంటే ఎలాగన్నాడు. పెళ్లికొడుకు లేకుండా పెళ్లికూతురు వచ్చేసి నీ పెళ్లికూతురు, పెళ్లికొడుకు లేకుండా పెళ్లికూతురు వచ్చేసి నీ పెళ్లికూతురు, అదేంట్రా నాయకుడే అసలు ఇక్కడ లేడు, ఎవరి గురించి చదువుతాను, ఎవరికి ఇంకిస్తావు ఇదంతాను అంటే అప్పుడు ఆ దెమ్మలకి ఏదో పేరు పెట్టి ఏదో ఎక్కడున్నావురా నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు ఎక్కడికి వెళ్ళే గ్రౌండ్లో బయటకు వెళ్తే మానేశాడు, వస్తే పుస్తకాలు తీరువాడు పొడిచేవాడు అంతే. లేదా అక్కడ తిరిగివాడు ఈ జీడిపప్పు అది భగవాన్ పెట్టినప్పుడు వచ్చేవాడు, ఏరే ఎక్కడున్నావురా ఎక్కడున్నావని గట్టిగా కేకలు వేశారు భగవాన్. కేకలు వేస్తే భగవాన్ కేకైనప్పుడు వచ్చాడు, వస్తే ఇప్పుడు నాయకుడు వచ్చాడు చదవరా అన్నాడు ఆ తగుని. వాడేం చేశాడు, వేణ వేసుకొచ్చాడు. వాడేం చేశాడు, వేణ వేసుకొచ్చాడు. ఆ వేణతోటి పది పద్యాలు తమిళ పద్యాలు అయ్యి పది చదివాడు. అయితే వీడు మాధవుడే నెమలి లోపంలో ఉన్నాడు, అవన్నీ విన్నాడు. ఎవడు విని ఆఫ్ చేసి వేణ అక్కడ పెట్టాడు, మళ్ళీ వెళ్ళి వేణ పొడుస్తున్నాడు వీడు. ఎవడు ఈ మాల నెమలి లోపంలో మాధవస్వామి వేణను పొడుస్తున్నాడు, వేణను పొడుస్తుంటే ఆడు పట్టించుకోవడం పద్యాలు పాడేశాం కదా, వేణ మీద పాడాడు, సంగీత యుక్తంగానే పాడాడు. మామూలుగా పాడేశాంటే పట్టించుకోవటం లేదంటే ఇప్పుడు భగవాన్ అన్నారు ఏదో నువ్వు చూసుకోవటం లేదు, నీ వేణను పొడుస్తున్నాడు ఇంకోసారి పాడమనే దాని అర్థం అన్నాడు. వన్స్ మోర్ రిపీట్ అగైన్, వన్స్ మోర్ అర్థం మాట చెప్పలేకంటున్నాడు, నీ వేణను కాలక్షేపాలకు పడవటం లేదు, ఒకసారి విన్నాడు ఇంకోసారి వినాలని ఉంది అని వన్స్ మోర్ రిపీట్ అగైన్ అన్నాడు. అప్పుడు మళ్లీ పాడితే ఇప్పుడు ఆరంజించి కన్నీళ్లు కార్చాడు మాధవస్వామి. అలాగే లక్ష్మీనారాయణ చేతులతోటి ఎలా పంపాడు, చివరికి నెమల రూపంలో ఉన్న కూడా ఆయన చేతులతోటి పంపాడు. ఆ లక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత ఈ మా నెమల రూపంలో ఉన్న మాధవస్వామి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మీద ఇష్టం ఉన్నట్టు కానీ వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు కానీ బయటికి వ్యక్తపరిచేవారు కాదు. కానీ ఎప్పుడైనా బాగా దగ్గరగా ఉండి క్లోజ్గా బోతద్దంలో పెట్టి అని మాటలు చూస్తాంటే మన శరీరంలో ఏదైనా రోగం ఉంటే ఎక్స్రే ద్వారా ఎలా చూస్తారో నీకు అర్థమవుతుందా. అలాగే బాగా పరిశీలించినప్పుడు దొరుకుతాడు కానీ మామూలుగా దొరకడాను. వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు, అంటే వాళ్ళ మీద ఆప్యాయత తెలుస్తుంది అనమాట. పై కనపడ్డ తొందర గుంబనగా ఉంటాడు, పైకి నిండిగా ఉంటాడు, ఫుల్లుగా ఉంటాడు, బయట తేలిపోవడం తేలిక మనిషి కాదు. పూర్ణజ్ఞానం మహాసముద్రం, ఏంటది మహాసముద్రం అని చెప్పి మనకి ఆయన మన స్తోత్రం చేసిన నిందించిన నదిని సముద్రంలో ఎలా ఐక్యమైపోతాయి, ఆయన హృదయంలో ఐక్యం మహాసముద్రంలో ఐక్యమైపోతాడు. కానీ మురిక్కాలు వెళ్ళి సముద్రంలో కలిసిపోతాడు, నదిని ఒక నదిలే కాదనుకోండి, మురిక్కాలు వెళ్ళి సముద్రంలోనే కలుస్తాయి. మురిక్కాలు వెళ్ళి సముద్రంలో కలిసినా, నది వెళ్ళి సముద్రంలో కలిసినా మన సముద్రం నిర్వికారంగా ఎలా ఉంటుందో అలా మహాజ్ఞాని కూడా అంతే. ఒక్కసారి జరుగుతాడు మన క్లోజ్ గా భూతార్థం పెట్టి చూస్తే ఎప్పుడు జరుగుతాడు. ఏదో పేరు ఉండేది ఉమ్మాదవుడు కూడా వెళ్ళిపోయాడు, ఇంకా నేను ఉన్నాను అంటే నాకు ఇంకా చావు రాలేదని అది వాడి మీద ఉన్న ఆప్యాయత. అదే క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే దొరుకుతాడు, మన పరాగం ఉంటే అది మనకు అర్థం కాదు. లక్ష్మి వెళ్ళిపోయింది, మాధవుడు కూడా వెళ్ళిపోయాడు, ఇంకా నేను ఉన్నాను అంటే నాకు ఇంకా రోజులు రాలేదు. జ్ఞాని ప్రేమించాలని ఆవిడ, జ్ఞాని ఎవడిని ప్రేమించాలని ప్రేమించడు, ప్రేమించకుండా ఉండలేడు కాబట్టి ప్రేమిస్తాడు. ధర్మాన్ని ఆచరించాలని ఆచరించడు, ఆచరించకుండా ఉండలేడు కాబట్టి ఆచరిస్తాడు. వర్షం కురిసేది ఎప్పుడు, ఇది మంచివాడు ఇల్లు ఇది చెడ్డవాడు ఇల్లు, ఇది మంచివాడు పొలాలు ఇది చెడ్డవాడు పొలాలు అని ఏమి ఉండదు. వర్షానికి అందరి పొలాల్లోనే వర్షం కురుస్తుంది, అందరి ఇళ్ల మీద కురుస్తుంది. ఆ జ్ఞాని సమక్షంలోకి ఎవరైనా మనం చూసేది మనలో ఉన్న గుణాలను కాదు, ఆ మనలోనే ఒకే వస్తువును చూస్తాడు, అమృతాన్ని వర్షింపజేస్తాడు. ఆనందాన్ని వర్షింపజేస్తాడు. జుర్రుకున్న వాళ్ళు ధన్యులు. ఒక మాట చాలు, ఒక చూపు చాలు. వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్, వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్, వన్ లుక్ ఈజ్ ఎనఫ్, వన్ టచ్ ఈజ్ ఎనఫ్. మనం సావులేని పదార్థమే మనం, కానీ దేహం చనిపోతుంది కాబట్టి ఆ దేహము లేని తలంపుంది కాబట్టి చనిపోతున్నాం అనుకుంటాం. చావులే చనిపోయే శరీరంతో మనకి ఇసుమంత సంబంధం లేదు, రవ్వంత ముళ్ళంత చింతాకంత కూడా సంబంధం లేదు. ఈ చనిపోయే శరీరానికి మనకి చింతాకంత కూడా సంబంధం లేదు. ఏదో కర్మ అనుభవించడానికి వస్తుంది, మంచి కర్మ చెడ్డ కర్మ అది అనుభవిస్తుంది, అది చనిపోతుంది. కానీ ఈ దేహముతోటి మనకు సంబంధం లేదు. నీకు ఒక్కసారి బ్రాహ్మణ స్థితి కలిగితే, ఒకసారి నీకు ఆత్మజ్ఞానం కలిగితే, ఎక్కడైతే పరమేశ్వరుడు ఈ మూల తలంపు నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుందో, ఏ దేవుళ్ళలోంచి వస్తుందో, ఏ సర్వేశ్వరుల్లోంచి వస్తుందో, ఏ హృదయంలోంచి వస్తుందో, అక్కడికి నువ్వు వెళ్ళగలిగితే, ఏది ఆ హృదయంలోకి నువ్వు వెళ్ళగలిగితే ఈ లోక ఈ పంచభూతాలతోటి ఈ లోకాలతోటి ఈ ఏమి ఈ రాగద్వేషాలతోటి ఇష్టాలతోటి ఏమి సంబంధం లేదు. అది అక్కడికి వెళ్ళగలిగితే అది ఉన్నదా, ద్వితీయ అక్కడ ద్వితీయం లేదు, అక్కడ అద్వైతం. నువ్వు మూల తలంపు మూలంలోకి వెళితే అక్కడ ద్వైతం లేదు, అక్కడ ఉన్నది నువ్వే ఉన్నావు. అక్కడ ద్వైతం లేదు, అక్కడ అదే అమృతానుభవం. అమృతం అంటే ఏమిటంటే, అమృతం అంటే మృత్యువు లేనది. అమృతం అంటే మృత్యువు లేనది అంటే దేహముండగా అంటే మీ ఒక మాట రహస్యం మనసులో పెట్టుకోండి, ఎక్కడికి మోసుకెళ్ళకండి. మీరు ఎప్పుడో దైవానుగ్రహం మీకు వస్తుంది అనుకోండి, ఏమండి మనకున్న పాండిత్యాలు ఏమండి, ఆ దైవానుగ్రహం ముందు, ఆ దైవం యొక్క శక్తి ముందు, ఆ ఆత్మ యొక్క వైభవం ముందు, మనకున్న చదువులు, మనకున్న పాండిత్యాలు, మనం చేసిన ఉద్యోగాలు, మనం చేసిన అధికారాలు, మీకు అర్థమవుతుందే, మనకున్న పైసలు గడ్డి పడకతోడు సమానం, అది ఆ వైభవం. ఒక్కసారి ఆ మహాశక్తి ఎప్పుడైతే లోపల మన మహాకాళి లోపల ఉంది, మహాశక్తి ఎనర్జీ గొప్ప ఎనర్జీ ఉంది, అది ఎప్పుడో ఒకసారి దాని అనుగ్రహం వచ్చినప్పుడు సడన్ గా మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటుంది. సడన్ గా ఎప్పుడైతే ఎనర్జీ వచ్చి మిమ్మల్ని స్వాధీనం చేసుకుందో, ఆ మీ మనస్సు మీద ఉన్న మీకు అభిమానం, మీ గుణాల మీద మీకున్న అభిమానం, మీ శరీరం మీద ఉన్న మీకు అభిమానం సడన్ గా పోయి ఆ ఎప్పుడైతే చైతన్యం వచ్చి మీకు స్వాధీనం చేసుకుందో అందులో ఐక్యమైపోతారు. అది మీ కడసారి జన్మ. అది ఎప్పుడు ఆక్రమించుకుంటుంది, ఉవ్వెత్తిగా వచ్చి ఆక్రమించుకుంటుంది. అప్పుడు మృత్యువులోంచి అమృతంలోకి వస్తారు, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వస్తారు, అవిద్యలోంచి విద్యలోకి వస్తారు. ఎప్పుడు ఆ చైతన్యం వచ్చి అది సడన్ గా వచ్చి మీ మనస్సుని మీ మనస్సుని ఎప్పుడైతే తను స్వాధీనం చేసుకుని తన స్వరూపాన్ని ఇచ్చేసిందో, అప్పుడు ఈ ప్రకృతిని దాటి ఈ జన్మలను దాటి ఈ శవాలను మోయటిని దాటి మీరు వెళ్ళిపోతారు. అది మీ కడసారి జన్మ. అది ఎప్పుడు ఆ చైతన్యం మనల్ని ఎప్పుడు స్వాధీనం చేసుకుంటుందో, ఎప్పుడు ఆ గడి ఆ శుభ గడిని ఎప్పుడు మనకు వస్తాయో ఆ ముహూర్తం ఆయన పెట్టుకుంటాడు. కానీ మనం చేసేది కాదు. అయితే ఈ మధ్యలో ఒక భక్తుడు నాకు భక్తి కావాలి, ముక్తి గురించి నేను ఆలోచించడం లేదు, నా చేతిలో ఉన్న పని గురించి ఆలోచిస్తాను, కానీ ఆ మహాకాళి ఆ మహాశక్తి ఆ మహాచైతన్యం ఆ మహాశాంతి అది చేసే పని గురించి నేను ఆలోచించి నా కాలాన్ని పాడు చేసుకోను, నా చేతులను పురుగు ఆలోచిస్తాను, ఆయన గొడవలోకి నేను ఆ పని జోలికి వెళితే నా చేతిలో ఉన్న పని చెడిపోతుంది, అయితే ఆ దేవుడు చేసే పని జోలికి నేను వెళ్ళను, నా పని అది నేను శ్రద్ధగా చూసుకుంటాను, నాకంచేది కావలసింది ముక్తి కాదు భక్తి. నాకు మోక్షం ఇయ్యి, నాకు అది ఇయ్యి, నీకు అది ఇయ్యి అని అడిగితే శరణాగతే సమర్పణ భావమా, అది సమర్పణ లేక శరణాగత, అది భక్తే. ముక్తి కూడా ఒక ఉద్రేకం, ముక్తి కూడా ఒక ఎమోషన్. అది ఎప్పుడైతే చైతన్యం నేను ఎప్పుడైతే స్వాధీనం చేసుకుందో, దేహం మరణించినా దేహం ఈ భూమి మీద తిరుగుతా తిరుగుతున్నా, ఈ దేహం ఒకవేళ మీ దేహం మరణించినా దాంతో ఈ లోకం మీకు కనిపిస్తున్నా, ఈ లోకం మీకు కనిపించకపోయినా, ఈ లోకం మీకు కనిపించకపోయినా మీ ఆ శాంతి ఆ కాంతి మీకు అది మిమ్మల్ని క్షణం కూడా విడిచిపెట్టకుండా ఊగిస్తులాడిస్తుంది. ఆ శాంతి ఆ కాంతి ఆ ద్వితీయులేని స్థితి ఒక క్షణం కూడా మిమ్మల్ని విడిచిపెట్టకుండా, గాలి ఎప్పుడు మీరు శరీరం ఉన్న కాలం గాలి విడిచిపెట్టకుండా మిమ్మల్ని ఎలా ఉంటుందో ఆ శాంతి అలా విడిచిపెట్టకుండా ఆ కాంతి బ్రహ్మానందం. ద్వైతులు ఏమంటారంటే అంటే మనం బ్రహ్మములో ఐక్యమైపోతే ఎలాగా ఆనందం అనిపించడానికి నేను ఉండాలి కదా, ఆ నేనుని కూడా మీ భగవాన్ తీసేయమంటున్నారు. నాకు మోక్షం కావాలి, నాకు జ్ఞానం కావాలి, నాకు ఆనందం కావాలి, నాకు శాంతి కావాలి అనుకున్నవాడు ఎవడో ఉన్నాడు కదా, ఆయన కూడా తీసుకో పక్కన పెట్టబోయే అంటున్నారు. తాలింపు సరిగ్గా కూరలో తాలింపు సరిగ్గా పక్కన పెట్టేయమంటున్నారండి, నాకు నిజంగా ఆనందం వస్తే అనిపించాలి కదా నేను, మరి అనిపించో నేను ఆనందపడుతున్నాను, శాంతిగా ఉన్నాను, ఏదో సంపాదించుకుంటున్నాను, సుఖంగా తింటున్నాను, కష్టపడినంత కాలం కష్టపడ్డాను, ఇప్పుడు మాకు రోజులు బాగున్నాయి, అవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి, అయితే ఏదో ఇలా ఆనందించాలి కదా. పూర్వం ఏమేదో నడిచి వెళ్ళేవాళ్ళం, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఒంటింది బండి గుర్రపల్లి వెళ్ళాం, ఇప్పుడు 50 లక్షల కారులో తిరుగుతున్నాం కదండి, మమ్మల్ని ఇలా ఆనందించేవాళ్ళని తీసేయమంటారు. ఇదే పోయే కాలం, ఇదే వేదాంతం అనేది. కొంతమంది అంటా ఉంటారు చూడండి, పూర్వం ఏదో కష్టపడ్డామండి, ఇప్పుడు చాలా సుఖపడుతున్నామండి, మరో రోజులు బాగున్నాయని అలా అనుకునే వాళ్ళని కూడా తీసేయమంటున్నారు. ఏంటండి మమ్మల్ని ఎలా అనుకోనివ్వండి, మమ్మల్ని ఈ అనుకోవటంలో అనుకునేవాడు తీసేస్తే ఇంకెలాగ మరి అనుకోనమ్మంటున్నారు. అది భగవాన్ ఏమన్నారంటే, మీ జిద్దం మీ ఎవరి మీరు ఆనందం కావాలనుకుంటున్నారు, నేను చెప్పే ఆ బ్రహ్మానందం ఎటువంటిదంటే, నేను చెప్పేటువంటి ఆ శాంతి ఎటువంటిదంటే, మీరు అది లౌకికమైన శాంతి కాదు, అది అలౌకికమైన శాంతి, అది అభౌతికమైన శాంతి. నేను చెప్పే శాంతి ఎటువంటిదంటే, నేను ఆనందము అనుభవించాలి, అక్కడ ఏమో ఆనందం ఉంది, నేను ఉంది, అంచేది నేను అక్కడ ఈ ఆనందము ఈ నేను రెండు కలిసిపోయి ఎక్కడైతే మిళితమైపోతాయో, ఎక్కడైతే ఐక్యమైపోతాయో, అట్టి బ్రహ్మానందం దగ్గరికి మీ కళ్ళు లేకపోవటానికి వచ్చాను, మీ కళ్ళు తెరిపించడానికి వచ్చాను. అది ఇట్ ఇస్ ఫైనల్ స్టేట్, ఇట్ ఇస్ అల్టిమేట్ స్టేట్. అది చిట్టారు కమ్మ, ఈ నేను ఏది ఏ నేను, నేను సుఖంగా నేను ఆనందంగా ఉన్నాను, ఆనందంగా ఉండాలనుకోవటానికి నేను మిగల్చాలి కదా, నేను తీసేయమంటారంటండి. మేము ఇప్పుడు సుఖపడుతున్నాం, ఇలా 1 కోటి రూపాయలు కారులో తిరుగుతున్నాం, ఇలా కొంతకాలం ఉండనివ్వండి అంటే నీకేం ఇబ్బంది లేదు, పైగా నేను ఉంచుతాను, ఆనందం ఉంచుతాను, ఈ రెండు నేను ఆనందము కలిసిపోయి ఏ ఆనందంలో ఐక్యమైతే బ్రహ్మానందం అవుతుందో అక్కడ కలిపేస్తాను నిన్ను. అప్పుడు ఊగిసలాట్టే నువ్వు శాంతిలో, ఈ తలంపులతోటి పని లేదు, ఈ తలంపులతోటి పని లేదు, నేను ఆనందిస్తున్నాను, ఆనందిస్తూ ఉంటావు, నేను ఆనందిస్తున్నాను, నేను కూడా ఆనందంలో కలిసిపోయి ఊగిసలాడతావు. రెండు ఎక్కడ కలిసిపోతుంది, ఆనందము కలిసిపోతుంది, నేను ఎక్కడైతే ఆనందము నేను, ఎక్కడైతే సంతోషము నేను, ఈ రెండు ఐక్యమైపోతాయో అది బ్రహ్మానందం. ఇది నేను మిగులుతానంటున్నాడు, కష్టపడినంతకాలం కష్టపడ్డాను, ఇప్పుడు సుఖపడుతున్నాను, ఇలా మిగలినమంటున్నాడు, ఈ నేను మిగిలి ఉంటానంటున్నాడు, ఉంచమంటున్నాడు. ఇది పాపం, అది ద్వైతం. అదేంటది, ఆ ద్వైతంలోంచి భయం వస్తుంది. ఇప్పుడు మనకి ఎవరి మీద అసూయ కలుగుతాం అనుకోండి, ఒక కోపం వల్ల రాదు, భయము కోపము కలిస్తే అసూయ వస్తుంది, అసూయ వచ్చాక బ్లడ్ ప్రెషర్ వస్తుంది. మనకి ఒక కోపం వల్ల అసూయ రాదు, కోపము భయము ఈ రెండు కలవాలి. ఇప్పుడు ఎలక్షన్ లో నిలబడ్డాం అనుకోండి, వాడి మీద ఓడిపోతామని వాడి మీద కోపం వస్తుంది, వాడి మీద ఓడిపోతామని భయం పట్టుకుంది అనుకోండి, ఈ రెండు కలిసాక మళ్ళీ నెగ్గే క్యాండిడేట్ మీద అసూయ వస్తుంది. మళ్ళీ అది ఎప్పుడు ఓడించాలి, మళ్ళీ వచ్చి ఎలక్షన్ కోసం చూస్తూ ఉంటాడు. ఇది ఒక మహామాయ. నేను ఆనందము అనుభవించాలి, నేను ఆనందము కష్టపడి సంపాదించుకున్నామండి, మరి నేను ఉంచమంటున్నారు, ఆనందిస్తానంటున్నాడు. ఈ నేను ఆనందము, నేను ఆనందము, ఈ నేను ఆనందము, ఈ రెండు ఉంచుతాం. ఎక్కడ ఈ రెండు ఎక్కడ కలిసిపోతాయని రెండు కలిపేస్తాం. ఆ రెండు అలా ఉంటాయి, కలిపేస్తే అక్కడ బ్రహ్మానందమే కలిసిపోతాయి. అట్టి బ్రహ్మానంద వైపుకి మీరు కలుపడానికి ఇక్కడికి వస్తాం. అది అల్టిమేట్ బ్లిస్, కంటిన్యూస్ కన్ బ్రోకెన్, అది అన్వోల్డ్ బ్లిస్. అది లోకానికి సంబంధించింది కాదు, ద్వైతానికి సంబంధించి పంచిపోతానికి సంబంధించి అది అన్బ్రోకెన్ బ్లిస్, అన్వరల్డ్ బ్లిస్, అన్బోరన్ బ్లిస్, పెర్మనెంట్ బ్లిస్. పుట్టని సుఖం అది, పుట్టిన సుఖం కాదు, పుట్టని సుఖం అంటే మనోదేహములతోడు సంబంధం లేని శాంతి, మనోదేహములతోడు సంబంధం లేని సుఖ, పెర్మనెంట్ హ్యాపీనెస్. మీ శవం పోయినా, మీ శరీరం శవం అయినా, మీకు లోకం కనిపించకపోయినా, ఆ శాంతి ఆ శాంతిని ఊగిసిలాడుతూ ఉంటారు. మీకు అక్కడ విరుతి లేదు, రోత లేదు, కొరత లేదు. కానీ ఇది నోటితో చెప్పేది కాదు. ఇదేంటది నోటితో? ఇట్ ఈస్ టు బి రియలైజ్డ్. నోటితో చెప్పేది కాదు, ఇట్ ఈస్ టు బి రియలైజ్డ్. అంటే ఏం చెప్తున్నారంటే, నువ్వేదైనా ఒక విషయం ఆలోచిస్తాంటే, నువ్వేదైనా ఒక విషయం గురించి చేతితో ఒక పని చేస్తాంటే, నోటితో ఒక మాట మాట్లాడతాంటే, చేతితో ఒక పని చేస్తాంటే, నీకు ఏదైనా మనస్సులో ఏదైనా ఆలోచన వస్తే అది లోకానికైనా ఉపయోగపడాలి, నువ్వు మోక్షం పొందటానికైనా ఉపయోగపడాలి. ఇప్పుడు మీరు ఏదైనా చేతితో పని చేస్తున్నారనుకోండి, అది లోకానికైనా ఉపయోగపడాలి, లేకపోతే నువ్వు మోక్షం పొందటానికైనా ఉపయోగపడాలి. నీకు అర్థమవుతుందే? అది నిష్కామంగా చేస్తే, లోకంలో కూడా నువ్వు చేసే పని నిష్కామంగా చేస్తే మోక్షం పొందటానికి నీకు సపోర్ట్గా ఉంటుంది. వరల్డ్కి వెల్ఫేర్ అయినా పర్వాలేదు, నీ లిబరేషన్కి అయినా పర్వాలేదు, ఆ రెండు సమన్వయం చేసుకుని పని చేయి. కేవలం వెల్ఫేర్ 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 అంటూ కూర్చోకు. నువ్వు నీ స్థితి నువ్వు ఏది పొందాలది మర్చిపోకు. ఇక్కడ ఏదైనా సత్కర్మ చేస్తే చెయ్యి, చేసిన నువ్వు ఉండు, అది కాల ప్రవాహంలో అది పోతుంది. ఇప్పుడు నరసింహరాజు గారు ఏదో ఒక అందమైన శ్మశానం నిర్మిస్తానంటున్నారు. ఆ శ్మశానం ఉండగా ఆయన శరీరం పోతుంది. ఎవరు? నరసింహరాజు శరీరం. ఆయన చేసిన ఆయన ఆ యొక్క ఆయన నిర్మించిన ఆ శ్మశానం ఒక 100 ఏళ్ళు ఉంటుంది అనుకున్న తర్వాత అది కాల ప్రవాహంలో కలిసిపోతుంది. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. కాల ప్రవాహంలో సామ్రాజ్యాలు కూడా కొట్టుకుపోతాయి. మన నాతో మాట్లాడిన భక్తులు ఏమన్నారంటే, శంకరాచార్యులు వారు బ్రహ్మము సత్యము జగత్తు మిజ్జ అన్నారు, బ్రహ్మము సత్యము జగత్తు అబద్ధమన్నారు, బ్రహ్మము సత్యము అన్నారు, బ్రహ్మము సత్యం అన్నారు, జగత్తు అబద్ధం అన్నారు, బ్రహ్మము సత్యం అన్నారు, జగత్తు అసత్యం అన్నారు. కానీ నేనేమనుకో, ఆయన అభిప్రాయం చెప్పాడు, నే అది ఆచార్యుల వారి అభిప్రాయమే. కానీ నా అభిప్రాయం ఏంటంటే, జగత్తు అసత్యము కాదు, జగత్తులో వీళ్ళు నా వాళ్ళు, ఈ పొలము నాది, ఈ సొమ్ములు నాయి, ఈ మనుషులు నా వాళ్ళు అనుకుని అసత్యం అన్నాడు. నువ్వు చచ్చిపోయినా, వీళ్ళందరూ చచ్చిపోయినా జగత్తు అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది అసత్యం. వీళ్ళు నా వాళ్ళు, ఈ పొలము నాది, ఈ ప్రాపర్టీ నాది, ఈ 10 కోట్లు నాది, నువ్వేదైతే నాది నాది అనుకుంటున్నావు అది అసత్యమే. ప్రపంచం అసత్యం కాదు, అది ఆ భక్తుల అభిప్రాయం. ఈ 10 మంది నా వాళ్ళు, లోకం అసత్యము కాదు, ఈ 10 మంది నా వాళ్ళు అనుకుంటావు అనుకో, నువ్వు ఉండగా వాళ్ళని వెళ్ళిపోతారు, వాళ్ళు ఉండగా నువ్వు వెళ్ళిపోతావు. ఈ నా అనుకునేది ప్రతిదీ అసత్యం అన్నాడు. అది ఆచార్యులు వారు చాలా పెద్ద, ఆయన మనం ఏమంటానికి లేదు, ఇది నా అభిప్రాయం. లోకం అసత్యం అన్నాడు. లోకం అసత్యమో సత్యమో అంత పెద్ద వేదాంతం మాట నేను చెప్పలేను, కానీ నాది ఈ లోకంలో ఒక మనిషిని కానీ ఒక మనిషిని కానీ ఒక వస్తువుని కానీ ఒక జంతువుని కానీ ఒక పదార్థాన్ని కానీ నాది అనుకున్నది ప్రతిది అసత్యం అన్నాడు. అయితే అది పొందగలమా పొందలేమా అని సందేహం పెట్టుకోకు. ఆ సందేహం పనికిరా. కాళ్ళు ముళ్ళు కంటిలో నలుసు ఎటువంటియో నీ మనసులో సందేహం పెట్టుకున్నా అటువంటిది. కంటిలో నలుసు కాళ్ళో ముళ్ళు ఎటువంటియో సందేహం నీ సందేహం పెట్టుకున్నా ఆ మనసులో ఏ భగవంతుడు అనేవాడు అక్కడ ఉన్నాడు అని సజీవని విశ్వాసం కలిగి ఉండు. సందేహాలు ఏం పెట్టుకోవద్దు. అయితే ఆ ఆరాటం ఆరాటం ఏది ఆ నిరాకరణ ఆ భగవంతుని పొందటంలో ఏదైతే అడ్డస్తుందో అది నిరాకరించడం విడిచిపెట్టుకో. నిరాకరించు. నువ్వు చేస్తే భగవద్భవం పొందటానికి ఆత్మజ్ఞానం పొందటానికి ఆ శాంతి స్థానంలోకి చేరుకోవటానికి ఈ మూల తలంపు ఏ మూలం నుంచి వస్తుందో ఆ మూలంలో నువ్వు ఐక్యం అవటానికి నువ్వు చేసే సాధన కానీ నువ్వు చేసే ప్రయత్నం కానీ నువ్వు చేసే స్నేహాలు కానీ నువ్వు చేసే గ్రంథ పఠనం కానీ ఏది టు ది బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ నీ ఎంతవరకు అయితే శక్తి ఉందో అంతవరకు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నీ చేతిలో ఉన్న పని నువ్వు కపటంగా చేయకు, నిండు మనస్తోడు చెయ్యి, హృదయపూర్వకంగా చెయ్యి. నువ్వు హృదయపూర్వకంగా మాట్లాడిన మాట కానీ హృదయపూర్వకంగా వచ్చిన నీకు ఆలోచన కానీ హృదయపూర్వకంగా చేస్తున్న పని కానీ అది వేస్ట్ అవ్వదు. ఒకవేళ ఈ జన్మలో నువ్వు పొందలేకపోయినా వచ్చే జన్మలైనా నువ్వు చేసే ప్రయత్నాలన్నీ నీకు కలిసి వస్తాయి. అందులో సందేహం వలదు. ఇందులో ముళ్ళంతా కూడా నువ్వు సందేహం పెట్టుకో. మేక్ ఎఫర్ట్ నువ్వు ప్రయత్నం చేయటం మటుకు ఎన్నడూ విడిచిపెట్టకు. బాహ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా నీ ప్రయత్నం జ్ఞాన అన్వేషణలో ఆ సత్య అన్వేషణలో నీ ప్రయత్నం మటుకు విడిచిపెట్టకు. సత్యము తెలియకుండా నీ హృదయంలో ఉన్న సత్యము నీ హృదయంలో ఉన్న జ్ఞానము నీ హృదయంలో ఉన్న వైభవం నీ హృదయ వైకుంఠం నీకు తెలియకుండా నీకు ఆ తెలుసు కూడా నీ ప్రయత్నం విడిచిపెట్టకు. అది తెలియకుండా నీకు స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు. ప్రకృతిని నీ విడిచిపెట్టదు. ప్రకృతికి అతీతంగా ఏ వస్తువు అయితే ఉందో ప్రకృతితోటి ఇసుమంతయి కూడా దేహముతోటి ప్రకృతితోటి ఇసుమంతయి సంబంధం లేకుండా ఏ పదార్థం అయితే స్వతంత్రముగా ఉందో అందులో నువ్వు ఐక్యం అయ్యే వరకు అసత్యం నిన్ను విడిచిపెట్టదు. ఈ మస్ట్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూ షల్ మేక్ యూ ఫ్రీడమ్. నువ్వు నీ హృదయంలోనే నీకు ఇష్టమున్నా నీకు ఇష్టం రాకపోయినా నీ హృదయంలోనే సత్యం నువ్వు తెలుసుకోవాల్సింది. అంతవరకు నీకు సుఖం లేదు, శాంతి లేదు, స్వాతంత్ర్యం లేదు. అంతవరకు నీ అహంకారం ఎలా ఎటు గంతులేయమంటే అటు గంతులేయాలి, ఎటు ఆడిస్తా అంటే అటు ఆడించాలి. ఇవాళ మంచివాళ్ళు అని చెప్పిన వాళ్ళు మీరు రేపే చెడ్డవాళ్ళు అంటావు. నువ్వు నీ అహంకారం ఎలా చెప్తే అలా చేస్తావు. నీకు ఒక శాస్త్రం ప్రమాణం లేదు, ఒక గురువు యొక్క ప్రమాణం లేదు, నీ అహంకారమే నీకు ప్రమాణం. అలా ఉన్నంత కాలం ఈ ప్రకృతిలోంచి నువ్వు బయటకు రాలేవు. వచ్చే సమస్య లేదు. ఏ పనైనా ఎంత మంచి పనైనా ఉద్రేకంగా చేస్తే గౌరవాల కోసం చేస్తే నీ మంచిని స్వీకరిస్తాడని నీ మంచిని స్వీకరించిన వాడు సుఖపడతాడు అనుకోకు. వాడు సుఖపడ్డు. నీకు సంతోషం లేదు, వాడికి సంతోషం లేదు. నీకు శాంతి లేదు, వాడికి శాంతి లేదు. నీకు సుఖం లేదు, వాడికి సుఖము లేదు. నిర్మలంగా కనుక పని చెయ్యకపోతే ఎందుకు ఈ డాబుల కోసం, దర్పాల కోసం, ఊరేగింపుల కోసం, సన్మానాల కోసం ఎందుకు ఈ పొందని? నీకు సన్మానాలు కావాలా? ఈ లోకం యొక్క మూత కావాలా? ఈ లోకానికి ఆధారంగా ఉన్న బ్రహ్మం కావాలా నీకు? ఇవన్నీ నీడలు మొత్తం వైకుంఠం, ఈ కైలాసం, ఈ స్వర్గాలు, ఈ భూలోకం, ఇతర లోకాలు, ఆ లోకాలు, ఈ లోకాలు, మనిషికి నీడ ఎటువంటిదో బ్రహ్మముకి అన్ని నీడలు. అన్ని లోకాలు కూడా బ్రహ్మ పదార్థానికి షాడోస్. ఈ గొప్ప లోకాలు కూడా అటువంటి మహా చైతన్యంలోకి నేరు కలపడానికి వచ్చిన పిలిపి ఇది. గురు శిష్య సంబంధం లేదు, గౌరవాలతో సంబంధం లేదు, పాద పూజలతో సంబంధం లేదు, సన్మానాలతో సంబంధం లేదు. భగవాన్ ఎప్పుడు వీడి నా శిష్యుడని ఎవరి గురించి చెప్పలేదు అని గురు శిష్య సంబంధము లేదు. అసలు ఎవరినైనా అనుగ్రహించినా భగవాన్ తోటి ఎవరినైనా భగవాన్ మీ అనుగ్రహం నాకు ఈ విధంగా జరిగిందంటే అది నాకేమి తెలియదు అని వారు. నాకు ఎవరైతే నన్ను అనుగ్రహించాడు వాడే నన్ను అనుగ్రహించాడు నాకేమి తెలియదు. ఇంపర్సనల్ లైఫ్, మోస్ట్ ఇంపర్సనల్ లైఫ్. నువ్వు దేహం అనుకుంటే పలానా టైంలో ఉన్నాను పలానా టైంలో లేను అనుకుంటావు, పలానా టైంలో ఉన్నాను పలానా టైంలో లేవనుకుంటావు. నువ్వు దేహము కాదని నువ్వు దేహము కాదని తెలిసినప్పుడు కదా అన్ని కాలాల్లో నువ్వు ఉన్నట్టు తెలిసేది. కళ్ళు లేని వాడు చూడగలడా? చూపు లేనివాడు చూడగలడా? కళ్ళు లేనివాడు చూడగలడా? చూపు లేనివాడు చూడగలడా? ఈ మనస్సు అనే మనస్సు ఉంటే ఇది లోకమని అది దేవుడని ఇది ఇంకోటిని ఈ లోకమని ఆ లోకమని చూసే మనస్సు ఉన్నప్పుడు ఈ లోకము ఆ లోకము ఆ దేవుడు ఈ దేవుడు కానీ చూసే మనస్సు లేనప్పుడు ఏమిటి లోకాలు నువ్వు నిలబెట్టావు? కళ్ళు లేనివాడు చూడగలడా? కళ్ళు లేనివాడు చూడగలడా? మనస్సు లేని వాడికి లోకాలే ఉన్నాయి. చావులు ఎక్కడున్నాయి? పుట్టుకులు ఎక్కడున్నాయి? మనసు లేనివాడికి జన్మలు లేవు, మనసు లేనివాడికి జన్మలు లేవు, చూపు లేనివాడికి దృశ్యాలు లేవు. మనసు లేనివాడు ఏది చూసినా తను తానే చూసుకుంటూ ఉంటాడు. మనసు లేనివాడు ఏదైనా చూసినా వాడికి దృశ్యం కింద అది కనపడదు, తానే అక్కడ కనిపిస్తూ ఉంటాడు, తను తానే చూసుకుంటూ ఉంటాడు. మనస్సు ఉన్నవాడు వేరుగా చూస్తాడు, భేదంగా చూస్తాడు. భేద బుద్ధి అన్నంత కాలం, వేరు బుద్ధి అన్నంత కాలం ప్రతి వాడిని మరణం వెంటాడుతూ ఉంటుంది. మనం జంతువుగా జన్మించవచ్చు, ఒక దేవతగా జన్మించవచ్చు, లేకపోతే ఒక మానవ శరీరంగా జన్మించవచ్చు. ఆ వేరు బుద్ధి అంతకాలం, ఆ వ్యాధి బుద్ధి అంతకాలం, ఆ సెపరేట్నెస్ ఉన్నంతకాలం, ఆ సెపరేట్ అయి ఉన్నంతకాలం, ఇండివిజువల్ అయి ఉన్నంతకాలం, ఆ బాడీ అయి ఉన్నంతకాలం నిన్ను మాయ వెంటాడుతుంటుంది, నిన్ను మాయ వెంటాడుతుంటుంది. శవాలు వెంటాడుతూ ఉంటాయి. ఎక్కడ శవాలు వెంటాడుతూ ఉంటాయి. ఈ మనుషులు ప్రేమలు అని చెప్పు, ద్వేషాలు అని చెప్పు. ఈ ప్రేమలు, ఈ ద్వేషాలు, ఈ ఇష్టాలు, ఆ ఇష్టాలు ఈ మనస్సు ఎంత నిజమో అయ్యా అంటే నిజం. కొంతమంది ఈ వచ్చి కొంతమంది నాయకులు చెబుతా ఉంటారు, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మీరందరూ మాకు ఓట్లయ్యిందని. ఎందుకు ప్రేమిస్తున్నాడు? మనం ప్రేమించడం కోసం ప్రేమిస్తున్నాడా? ఓట్ల కోసం ప్రేమిస్తున్నాడా? ఓట్ల కోసం ప్రేమిస్తున్నాడు. వాడి స్వార్థాన్ని వాడు ప్రేమించుకుంటున్నాడని తెలియక మనల్ని ప్రేమిస్తున్నాడని ఏడుస్తున్నాడు. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా అప్పుకొచ్చారనుకోని ఒకరు, మీరు ఎంతటి వారు అంతటి వారు, మీ తాతగారు ఎంత గొప్పవాడు, మీ ముత్తాతగారు ఎంత వాడు, అంత గొప్పవాడు ఎంత గొప్పవాడు అని చెప్పి నాకు 10,000 అవసరం వచ్చినండి, నోటు రాయిచ్చేస్తాం. ఈ 10,000 కోసం వాడు ఏనుగు మీద కూర్చోబెట్టేస్తాడు. వీడు అనుకుంటాడు నన్ను ఎంత పొగుడుతున్నారో, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారో అనుకుంటున్నారు. కానీ వాడు స్వార్థాన్ని వాడు పొగుడుకుంటున్నాడు, వాడు స్వార్థాన్ని వాడు ప్రేమించుకుంటున్నాడని తెలియనా? అమాయక జీవితాలు గడుపుతున్నాం. కాలేజీల్లో చదువుకున్నా, యూనివర్సిటీల్లో చదువుకున్నా జీవితాలు అంతే. వాడు అన్నాడు నా దగ్గర మొన్న వచ్చిన బాగు, నాకు చదువులతోటి సంబంధం లేదు. నాకు రోజులు వెళ్ళిపోయినాయి. మామూలుగా ఈ చదువులు కేవలం పొట్టంత నిజమే, ఈ చదువులు కూడా అంతేనిజం. ఈ చదువులు కేవలం పొట్టకే పనికి వస్తాయి. ఆత్మ జ్ఞానానికి, ఆత్మ విద్యకి, అమృతానుభవం పొందటానికి ఈ యూనివర్సిటీ చదువులు రవ్వంత కూడా పనికి రావు. అంటే ఆ చదువు నాకు అక్కర్లేదు, ఆ జనము నాకు అక్కర్లేదు, ఆ ధనము నాకు అక్కర్లేదు, ఏ ముక్తి అక్కర్లేదు, నాకు భక్తి కావాలి. ఆ మోక్షానుభవం, ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళటానికి ఆ మూల తలంపు మూలంలోనే మహా చైతన్యం ఉంది. అందులో ఐక్యం అవటానికి నేను ప్రయత్నం చేయటం మానేసి జనానేసి తిరిగితే ఏమిటి నాకు వస్తుంది అన్నాడు ఆయన. అయ్యే మనిషి తన స్వార్థాన్ని తాను ప్రేమించుకుంటూ ఉంటాడు, తన స్వార్థాన్ని తాను ప్రేమించుకుంటూ ఉంటాడు. అది వాడికి తెలియక మిమ్మల్ని ప్రేమిస్తున్నానా, మిమ్మల్ని ప్రేమిస్తున్నానా అంటాడు. ఇవన్నీ మాయ ప్రేమలు, దొంగ ప్రేమలు. వాడు మన ప్రేమిస్తున్నాడండి. వాడు మన ప్రేమిస్తున్నాడండి. మళ్ళీ ప్రేమిస్తున్నాడు, స్వార్థాన్ని ప్రేమించుకుంటున్నాడు. అది కూడా గమనించలేని స్థితిలో ఉన్నాను. మనకు 100 పిహెచ్డీలు ఉంటే ఈ చిన్న చిన్న విషయాలు గ్రహించలేకపోతున్నాం. చివరికి మనం అక్కడ భాగవతంలోకి వెళ్ళాలి. ప్రహ్లాదుడు చెప్పాడు, చదువు వలను, చదువు వలను, చదువు వలను చావు లేని చదువు, చావు చావు లేని చావులోంచి మృత్యువులోంచి అమృతత్వంలోకి తీసుకొచ్చే చదువు, చదువు వలను, చదువు వలను, చదువు వలను, చదువు వలను చావు లేని చదువు. మన చదువుకి ఫైనల్, మన చదువుకి పరిసమాప్తి, మన చదువుకి గమ్యం. అది గమ్యం, మన చదువులకి గమ్యం అది. మిగతా అన్ని పొట్టంత నిజమో, ఈ చదువులు, ఈ ఉద్యోగాలు ఇవన్నీ కూడా అంతే నిజం. అది అది ప్రహ్లాదుడు చెప్పింది మీకు. ఆ ప్రహ్లాదుడు ఏం అది మన చదువుల గమ్యం అది. అది పరిసమాప్తం, అది కంక్లూజన్, ఇట్ ఇస్ అల్టిమేట్. చదువు వలను, చదువు వలను, చదువు వలను చావు లేని చదువు, చదువు వలను. అది అల్టిమేట్ ప్రహ్లాదుడు చెప్పింది. అల్టిమేట్ ఇట్ ఇస్ ది ఫైనల్, ఇట్ ఇస్ అల్టిమేట్. ఏంటి ఈ లోకం ఎంత నిజమో, మన శరీరం ఎంత నిజమో, మన అహంకారం ఎంత నిజమో, మన పొట్టంత నిజమో, ఈ చదువులు కూడా అంతే నిజం. అయితే నువ్వు కానిదాన్ని, నువ్వు కానిదాన్ని విడిచిపెట్టడం నీకు ఇష్టం లేదు. నువ్వు ఏదిగా ఉన్నావు దాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ నువ్వు కానిదాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేదు. నీ దేహం మీద నీకు బ్రాంచి పోవటం లేదు, నీ మనస్సు మీద నీకు బ్రాంచి పోవటం లేదు. అందరూ నిన్ను పొగడాలి. తన మనస్సు మీద దేహ బ్రాంచి, మనోబ్రాంచి, రెండు బ్రాంచులు ఉన్నాయి, దేహ బ్రాంచి, మనోబ్రాంచి. మీరు ఎవరైనా అందంగా ఉంటారనుకోండి, మీరు చాలా అందంగా ఉంటారంటే మీకు ప్లెజర్, సంతోషం వస్తారు. ఇంకా మీ దేహం తోడు తాదాత్యం. మీరు చాలా మంచివారంటే మనసుకు సంతోషం వస్తుంది. మీకు అర్థమవుతుందా? మనస్సు యొక్క బ్రాంచి నువ్వు దేహము కాదు, నువ్వు మనస్సు కాదు, నువ్వు గుణాలు కాదు. కానీ గుణాల మీద బ్రాంచి విడిచిపెట్టవు, నీ మనస్సు మీద నువ్వు బ్రాంచి విడిచిపెట్టవు, నీ దేహం మీద నీకు బ్రాంచి విడిచిపెట్టవు. నీకు సత్యం కావాలా, జ్ఞానము కావాలా, అది అది విడిచిపెట్టవు, ఇది కావాలా? ఏమి ఏమి న్యాయం ఇది? ఏమి గోళ? ఇప్పుడు పాడైపోయిన ఇల్లు ఉందండి అనుకుని మాట రాసుకు, ఆ పాడైపోయిన ఇల్లు మట్టుకు మేము ఇప్పాం, అక్కడ డాబా కట్టుకోవాలనుంది, అక్కడ పాడైపోయిన ఇల్లు మట్టుకు మేము ఇప్పాం, అక్కడ డాబా కట్టుకోవాలనుంది అనే మాటలు ఎటువంటియో. నువ్వు కాని దాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ఏదైతే అన్నావో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం కూడా అటువంటిదే. ఎన్ని ఎండమావుల్లో నీళ్లు లాంటి, ఎండమావుల్లో సుఖాలు లాంటి. నువ్వు ఆ రోజుకి ఆ రోజు బతుకు, 100 ఏళ్ళు బతికినా, 105 ఏళ్ళు బతికినా, 90 ఏళ్ళు బతికినా హృదయాన్ని ఖాళీ చేయటం మానేసి లేనిపోని గొప్పలు అన్న చచ్చుకు హృదయంతో నింపుకుని నీ అంతర్వాణి ఇంతర్వాణిని బరువులు మోస్తూ ఏదైతే ఖాళీ చేయాలో అది ఖాళీ చేయటం మానేసి శ్మశానంలో ఉన్న కంటంతా రోడ్డు మీదంత దుమ్మంతా ఏరుకుని తెచ్చుకుని బొట్టలతో ఏరుకుని తెచ్చుకుని హృదయంతో నింపుకుని నీకు జ్ఞానము కావాలా? భగవంతుడు వెర్రి బాగులు వాడు, అమాయకుడినా నీకు జ్ఞానంతో నేను అలంకరించడానికి రోడ్డు మీద దుమ్ము పోగు చేసుకొచ్చి నీ హృదయం నుండా నింపుకుని నీకు జ్ఞానం కావాలని అడుగుతావా? నీకు జ్ఞానమా? రోడ్డు మీద టంట నీకు కావాల్సింది. నువ్వు కోరికనేది జ్ఞానమా? రోడ్డు మీద పెంట నీ హృదయం నుండా ఏముంది? రోడ్డు మీద దుమ్ము పోయేసుకుంటున్నావు. నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికినా ఆ రోడ్డు మీద ఉన్న దుమ్ము, ఈ ప్రకృతి గొడవలు ఇవన్నీ కూడా పోయేసుకుని హృదయాన్ని నింపుకుంటున్నావు. ఎక్కడైతే దేవుడు ఉన్నాడో అది కట్టేస్తున్నావు లోపల మట్టేసి. అది ఓపెన్ చేయకుండా ఇక భూమిలో పదార్థం ఉందనుకోండి, ఆ పదార్థం మనకు దొరకాలంటే ఏం చేయాలి? ఆ భూమిని తవ్వాలి, తవ్వితే పదార్థం దొరుకుతుంది. అలాగే హృదయంలో ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువు నుండా దుమ్ముతోటి కట్టపెట్టేసి ఆ వస్తువు నీకు ఎలా తెలుసు? ముందు నీ హృదయంలోని దుమ్ముని తొలగించుకుంటే, దాన్ని ఖాళీ చేసుకుంటే అప్పుడు కూడా నీ హృదయంలో ఉన్న బంగారం తన స్వరూపంగా వ్యక్తమైంది. ఎన్నాళ్ళు ఎన్ని జన్మలు పోయేసుకుంటావు రోడ్డు మీద దుమ్ముతో నీ హృదయాన్ని నింపుకుంటావు? ఈ శ్మశానంలో ఉన్న బూడి తిని రోడ్డు మీద దుమ్మునా నీ హృదయం నుండా నింపుకునేది? నీకు జ్ఞానం కావాలా? నీకు శాంతి కావాలా? మా అందరం మాకు శాంతి కావాలండి, శాంతి కావాలంటారు. నేను నీ హృదయంలో ఏమి నింపుకుంటున్నావు? నీకు నీ హృదయంలో ఏముంది? దాన్ని విడిచిపెట్టవు, దాంతో వేరు పడవు. నువ్వు నీకు శాంతి కావాలి, జ్ఞానం కావాలి నీకు. అంచేది నువ్వు కాని దాన్ని విడిచిపెట్టకుండా నువ్వేదైతే కాదో నువ్వేదైతే కాదో దాన్ని విడిచిపెట్టాలి. కానీ దాన్ని విడిచిపెట్టే తేలిక కాదు, అది నువ్వు అవునానుకుంటున్నావు కాబట్టి. నువ్వేదైతే కాదో దాన్ని విడిచిపెట్టి తీరాలి. కానీ దాన్ని విడిచిపెట్ట గురువు అనుగ్రహం లేకుండా ఈశ్వరానుగ్రహం లేదు. అది నువ్వే అనుకున్నప్పుడు దాన్ని ఎలా విడిచిపెడతావు? దాన్ని విడిచిపెట్టవు. అహంకారం నువ్వే అనుకున్నప్పుడు దాన్ని ఎలా విడిచిపెడతావు? దాన్ని విడిచిపెట్టలేవు. అయ్యా, దాన్ని తొలగించడానికి నీ ప్రయత్నం ఒకటే సరిపోదు, ఈశ్వరుని కటాక్షం ఉండాలి, ఈశ్వరునే కటాక్షం ఉండాలి. అయితే నువ్వు కాని దాంట్లోంచి బయటపడకుండా, నువ్వు ఏదైతే కాదు అందులోంచి బయటపడకుండా నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు ఎరుక నీకు రాదు. కోటి జన్మరైతురా, అంచేత ఓ గది భగవాన్ అంటున్నారు, ఓ గది ఖాళీ చేయాలనుకోండి, ఆ గదిలో ఉన్న సామానం చేయకుండా గది ఖాళీ ఎలవుతుంది? అలా నీ హృదయంలో ఉన్న గొడవలన్నీ బయటికి, నీ హృదయంలో ఉన్న వాసనలు బయటికి లాగి కాల్చి బూడిచ్చేయకుండా నీ హృదయం ఎలా ఖాళీ అవుతుంది? గదిలో ఆ గదిలో సామానం ఉంది, ఆ సామానం అంతా బయటకు తీస్తే గది ఖాళీ అవుతుంది. అలా నీ హృదయంలో ఉన్న గొడవలు, ఈ ప్రకృతి గొడవలన్నీ బయటికి గెంటితే కదా అది ఖాళీ అయ్యేది. అప్పుడే కదా నీకు ఈశ్వర సాక్షాత్కారం. ఏమిటి సాక్షాత్కారం? ఏమిటి కనిపించడం? ఏమిటి కనిపించడం? అది నీవై ఉన్నప్పుడు నీకు నువ్వు కనిపించడం ఏమిటి? ఏమిటి కనిపించడాలు ఏంటి? సాక్షాత్కారాలు ఏంటి? దర్శనాలు ఏంటి? ఏదైతే అది నీవై ఉన్నప్పుడు నీకు దర్శనం ఏమిటది? నీకు నువ్వు కనిపించడం ఏంటి? ఈ కనిపించడాలు ఏంటి? కూర్చోడాలు, నుంచోడాలు, కనిపించి అది నీవై ఉన్నావు. ఇంకా నీకు నువ్వు కనిపించడం ఏంటి? నీకు అర్థం అవటం కోసం ఇడ్లీ తింటానికి ఎక్కడ రేగు పెట్టినట్టు నీకు అర్థం అవటం కోసం ఏదో ఏదో మూలను చదివి మూలను ఏదో మూలను ప్రారంభించాలి కాబట్టి రొట్టె మెక్కి తింటానికి అలా ఏదో సాక్షాత్కారం ఏదో దర్శనం కనిపించడం దర్శనం దర్శనం అని చెప్పడానికి కానీ నీకు నువ్వు దర్శనం ఏంటరా? నీకు నువ్వు కనిపించడం ఏంటి? అది నీవై ఉన్నావు. ఇక నీకు నువ్వు కనిపించడం ఏంటి? ఏదో నీకు అర్థం అవటం కోసం మోసుకొచ్చే మాటలు. నువ్వు ఖాళీని ఎక్కడి నుంచో తీసుకురావటం లేదు.
ఆ గదిలో గదిని ఖాళీ చేయమంటే ఖాళీని ఎక్కడి నుంచో తీసుకురావక్కర్లేదు. అందులో సామానం బయటకు వస్తే బయట పడేస్తే అది ఖాళీ అయిపోతుంది. అలా నీ హృదయంలోనే ఖాళీని ఎక్కడి నుంచి తీసుకురావక్కర్లేదు, నీ హృదయంలోనే చైతన్యాన్ని ఎక్కడి నుంచి తీసుకురావటం లేదు, దాన్ని మూసేసే గొడవలు బయట పడేయటం. భగవాన్ అంటారు, నువ్వు ఇల్లు విడిచిపెడితే జ్ఞానం రాదు, ఇంటి మీద మమకారం విడిచిపెడితే జ్ఞానం వస్తుంది. వండర్ఫుల్ టీచింగ్, వండర్ఫుల్ టీచింగ్, బ్యూటిఫుల్ టీచింగ్. నువ్వు ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికో పారిపోవటం వల్ల నీకు జ్ఞానం రాదు, నువ్వు ఇంట్లో ఉన్నా ఇంటి మీద మమకారం విడిచిపెడితే జ్ఞానం వస్తుంది. నువ్వు ఇంటి మీద మమకారం పోకుండా ఇల్లు విడిచిపెట్టి ఎక్కడో పారిపోయిన జ్ఞానం పారి ఎస్కేప్ చేయడం వల్ల జ్ఞానం రాదు. నువ్వు ఇల్లు విడిచిపెట్టి పాడిపోవటం వల్ల జ్ఞానం రాదు. ఇంట్లో ఉన్నా ఇంటి మీద మమకారం లేకుండా న్యూట్రల్గా ఉండటం వల్ల జ్ఞానం వస్తుంది. మీరు గురువుకు కూడా ఎప్పుడైనా పర్సనల్ రియాక్షన్ వస్తుంది కదా, భగవాన్ కూడా ఎప్పుడైనా కోపం వచ్చింది, భగవాన్ కూడా ఎప్పుడైనా కోపం వచ్చింది. తర్వాత ఒకసారి ఎరుగున్న వారిని కూడా మాట్లాడేవారు కాదు, ఎప్పుడు చూడనట్టు తల ఉంచి గెలిపేవారు. అప్పుడు పార్వతి గారికి ఏమనిపిస్తుంది అంటే ఒక ముట్టికై మొడగం గురువుని అనిపిస్తుంది. పది సంవత్సరాలు తెలిసిన మనిషి కూడా ఎదురకుండా కనిపిస్తే తల ఉంచుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. ఒకసారి ఎక్కడో చివరిలో కూర్చున్న మనిషికి ఆపేసి, బాగున్నావా పిల్ల జల్ల బాగున్నారా, పాడు ఉందా పంట ఉందా, ఇంటికాడ ఏమైనా దీనికి ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడో చివరిలో కూర్చున్న వాళ్ళకి తీర్చి అడిగేవారు. ఒకసారి 10 సంవత్సరాలని 15 సంవత్సరాలని బాగా పరిచయం వాడు ఎదురుకుండా కనిపిస్తే తల ఉంచుకుని ఆ కర్ర చేతితో బట్టకి తల ఉంచుకు వెళ్ళిపోయేవారు. అప్పుడు మీకేమనిపిస్తుంది, ఒక మూర్తికే మొడదా అనిపిస్తుంది. అయితే గురువు మీద భక్తి కలగటం కష్టం, కనిపించిన దేవుడి మీద భక్తి కలగటం తేలుగు, కనిపిస్తున్న గురువు మీద భక్తి కలగటం కష్టం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది పర్సనల్ రియాక్షన్ కాదు. గురువుకి కూడా రియాక్షన్ ఉంటుంది, ఇట్ ఈస్ నాట్ ఎ పర్సనల్ రియాక్షన్. పర్సనల్ రియాక్షన్ వేరు, అది పర్సనల్. ఇప్పుడు మీ మీద కోపం, మీ మీద మీరు ఎదురుకుండా కనిపించినా మాట్లాడదనుకోండి, మీరు ఇది ఒక వాసన తీసేయటానికి మీ హృదయంలో మీ మనస్సు హృదయంలో మీరు ఐక్యం అవటం కోసం ఏ వాసన అయితే మీకు అడ్డొస్తుందో ఆ వాసన మీలోంచి తీసేయటం కోసం మీతో మాట్లాడకుండా మిమ్మల్ని ఎప్పుడు చూడనట్టుగా మీతో పరిచయం లేనట్టుగా పక్క నుంచి పోతా ఉండేవాడు. అది పర్సనల్. ఇదేంటి గురువు గారు కోపంగా ఉండేటది మీరు అనుకోవచ్చు, గురువు ఆత్మయ ఉన్నాడు, ఆత్మకి దిశేయం లేదు, అక్కడ కోరిక లేదు, కోపము లేదు, ద్వేషము లేదు, భేద బుద్ధి లేదు, వేరి బుద్ధి లేదు, ఇవన్నీ మనస్సుకు సంబంధించిన భేదం. ఆ చైతన్యంలో ఇవన్నీ ఏమీ లేవు. అది ఆ చైతన్యం ఎలా ఉండాలో అలా ఉంది, అది నువ్వు అనుకున్నట్టు లేదు, అది మనసుకు ఒక ఆబ్జెక్ట్ కాదు, అది నీకు తెలియబడితే తెలుసుకోగలవు, కానీ అది నీ తెలివితేటలు తేడా తెలుసుకునేది కాదు. ఏదైతే నీ తెలివితేటలకి వెలిగిస్తుందో, ఏదైతే నీ తెలివితేటలకి వెలిగిస్తుందో ఆ తెలుగుని తీసుకెళ్లి ఆ వెలుగులో నువ్వు కలిపి ఆ తెలుగుని తీసుకెళ్లి ఆ వెలుగులో ఐక్యం చేస్తే అప్పుడు నువ్వు ఎవడో నీకు తెలుస్తుంది. కానీ ఆ తెలుగుని అలాగ ఉంచేసి ఆ తెలివితో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే దొరకడు ఈశ్వరుడు దొరకడు కోటి జన్మల తర్వాత కూడా అని చెప్తే, ఇట్ ఇస్ నాట్ పర్సనల్ రియాక్షన్. గురువు మీద భక్తి కలగటం చాలా కష్టం. మీతో పరిచయం కూడా మాట్లాడు, ఒకసారి మీరు ఎదురుకుండా కూర్చున్నారనుకోండి మాకు ఇలా పెడతాడు, ఏంటి వీటికి పొగరెచ్చి కొట్టుకుంటున్నాడు, ఇదని మరి గురువు గారికి పొగరు వచ్చిందే మనకి, అయితే మన గురువు గారికి ఈ మధ్య గర్వం వచ్చిందేమో అని ఏదో మీరే ఏదో అనేసుకుంటారు. మీకు ఏదో అర్థమవుతుందా, మీరు ఏదోటి అనుకోకుండా ఊరుకోలేరు, ఏదోటి అనుకుంటారు కదా, మీరు అనుకునేదే మీరు ఆత్మజ్ఞాన సముపార్జన గడ్డస్తన్నది తెలియటానికి గురువు చేసే డ్రామా, గురువు చేసే యాక్షన్. ఇట్ ఈజ్ నాట్ ఏ జ్ఞాపకం, ఆల్వేజ్ రిమెంబర్ దిస్. ఇట్ ఈజ్ నాట్ ఏ పర్సనల్ రియాక్షన్. అది నీలో నిన్ను ఎక్కడికో మేలుకొలపడానికి, నీ చూపు ఎక్కడికో తీసుకెళ్లటానికి, నిన్ను ఆ బ్రాహ్మీ స్థితిలోకి తీసుకెళ్లి ఈ ప్రకృతిలోంచి మేలుకొలిపి, ఆ బ్రాహ్మీ స్థితి ప్రకృతి అనే నిద్రలోంచి మేలుకొలిపి, ఈ జన్మ మరణ చక్రములని గాడే అంధకారంలో నేను మేలుకొలిపించి ఆ మహావిరుచుల్లో, ఆ మహా చైతన్యంలో నేను ఐక్యం చేయటానికే ఆయన కోపం నటిస్తున్నాడని, ఉద్రేకం నటిస్తున్నాడని, స్వభావం నుంచి లెగిసి గంతులేస్తున్నాడని తెలిసిన వాళ్ళు ధన్యులు, వాళ్ళ అదృష్టవంతులు. ఇట్ ఈస్ నాట్ ఎ పర్సనల్ రియాక్షన్. మనకి పర్సనల్ మిమ్మల్ని ఎవరైనా పొగిడారని కూడా రియాక్ట్ అవుతారు, ఎవరైనా తిడితే రియాక్ట్ అవుతారు. అలా గురువు కూడా పర్సనల్, అక్కడ గురువు రియాక్ట్ అవడానికి పర్సనల్ కారణాలు ఏముండవు. ఇంచి అక్కడ జీవుడు లేదు, అది చైతన్యమే ఉంది. కాబట్టి అది నీకోసం గురువు నీకోసం నటించడమే. ఆ కోపం కూడా నీకోసం నటించడం, ఆ విసుగు నీకోసం నటించడం, ఆ చిరాకు నీకోసం నటించడం, ఆ అసహనం నీ చోట కట్టించడం. కానీ please remember this, my dear devotees, it is not a personal reaction. Adi personal reaction anukota valla guru meeda manaku bhakti kalagatam chaala kashtam. Oka sari bhagavannu 10 samvatsaralu parichayam vallatoti kuda oka sari saranga pakka pettukoni vellipotha undadu. Oka sari aa chivarlo kurchunnadu ramman vadu ila kurchunnadu, evunu how are you anuvadu. మరి ఇక్కడికి వచ్చేసి 15 రోజులు అయింది, ఇంటికాడ తింటానికి ఇంటికాడున్న వాళ్ళకి తిండి ఉందా అనేవారు. ఈ పక్కన కూర్చుని వాడితో మాట్లాడేవారు కదా ఒకసారి, వీడికి ఏమో దరివు, గురువు గారిని దరివు వేసేద్దాం ఉంటుంది, వీడికి ఈ గురువు గారికి దరివు వేసేద్దాం అనిపిస్తుంది. ఆ బుద్ధి లోపల నా బుద్ధి ఆడి సహస్రాలను తెలియటం కోసం గురువు చేసే యాక్షన్. కానీ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ డివోటీస్, మై డియర్ ఫెలో డివోటీస్, ఇట్ ఈస్ నాట్ రియాక్షన్ అట్ ఆల్. అంతే చెప్తున్నాను, దేవుడి మీద భక్తి కలగటం తేలిక, గురువు మీద భక్తి ఏంటి, మన కళ్ళకు కనిపిస్తూ ఉంటాడు. దూరపు కొండలు నునుపు, టైం అవుతుంది కదా. ఈ టైం కూడా మనస్సులోనే టైం ఉంది, మీకు అర్థమవుతుందే, మనస్సులోనే టైం ఉంది. మనస్సులోని స్థితిని పొంది అమనస్క స్థితిని పొందారనుకోండి, మీరు వాసనారహిత స్థితి పొందారనుకోండి, అక్కడ టైం లేదు. కోటి సంవత్సరాలు కోటి క్షణాల కింద వెళ్ళిపోతుంది, కోటి సంవత్సరాలు కోటి క్షణాల కింద వెళ్ళిపోయి, అక్కడ టైం లేదు అసలు. అది అక్కడ టైంతో సంబంధం లేదు. అక్కడ దేహము నేననుకోవటం వల్ల ఒక కాలంలో ఉన్నాను మరొక కాలంలో లేనని అనిపిస్తుంది. తాను కాదని తెలిసిన వాడికి నువ్వు దేహం మాత్రం, నీకు దేహాభిమానం. ఆ దేహ బుద్ధి నశించినప్పుడు నేను పలానా చోట ఉన్నాను, పలానా చోట లేను, పొలమూరులో ఉన్నాను, భీమవరంలో లేను, పలానా సంవత్సరంలో ఉన్నాను, పలానా సంవత్సరంలో లేను, పలానా శతాబ్దంలో ఉన్నాను, పలానా శతాబ్దంలో లేనటువంటి బుద్ధే పోతుంది. కానీ ఇట్ ఈజ్ బియాండ్ ఎవర్ ఇమాజినేషన్, ఇట్ ఈజ్ బియాండ్ ఎవర్ ఇంటలెక్ట్, ఇట్ ఈజ్ బియాండ్ ఎవర్ సెన్సెస్, ఇట్ ఈజ్ అబౌవ్ ఆల్ ది స్ట్రెంగ్స్. ఇది నీ బుద్ధితోటి తెలుసుకునేది కాదు, అంటే ఇది బుద్ధికి ఒక విషయం కాదు. అంటే నువ్వు బుద్ధితోటి ప్రయత్నం చేసుకుని నువ్వు తెలుసుకోలేవు. అది గురువు కటాక్షం వల్ల ఏరుకులోకి రావాలి. ఆ మహా చైతన్యం వచ్చి మనల్ని ఎప్పుడు స్వాధీనం చేసుకుంటుందో అది మనం చెప్పలేము. అంటే అది నాకొద్దు, నాకు భక్తి చాలు అన్నాడు ఆ భక్తుడు. దేవుడి చేతిలో ఉన్న పని నాకు వద్దు, నా చేతిలో ఉన్న పని నాకు కావాలి. నేను ఏ విషయం అయితే పట్టించుకోకూడదు, అది పట్టించుకోను. పట్టించుకోవలసిన విషయం నా చేతిలో ఉన్న పని, ఇది పట్టించుకుంటాను. అయితే నేనేమనుకుంటున్నావు అంటే, నువ్వేదిగా ఉన్నావో అది నీకు తెలియదు. నువ్వేదిగా ఉన్నావో అది నీకు తెలియదు. తెలియపోయినా పర్లేదు, దాన్ని దేహం అనుకుంటున్నావు, దాన్ని మనస్సు అనుకుంటున్నావు. ఇక్కడ వచ్చింది ప్రమాదం అంతా. ఇది పొలమూరని మనకు తెలియదు అనుకోండి, ఇది పొలమూరు. మనం ఎక్కడున్నాం? పొలమూరులో ఉన్నాం. ఇది ఎక్కడున్నాం? ఈ పొలమూరని మనకు తెలియకపోవటంలో ఇది భీమవరం వేరే వస్త్రం అనుకుంటా ఉంటాం. ఇది బాగా అర్థం చేసుకోండి. మనం ఎక్కడున్నాం? పొలమూరులో ఉన్నాం. ఇది పొలమూరని మనకి తెలిసింది అనుకోండి, ఇంకా భీమవరం అనుకోం, వేరాస్త్రం అనుకోం. పొలమూరని తెలిసే వరకు ఇది భీమవరంనో వేరాస్త్రమనో లేదా పాలకులనో ఏదో ఒకటి అనుకుంటా ఉంటాం. నువ్వేదిగా నాకు తెలిసే వరకు నువ్వేది కాదు అది అనుకోవటం నువ్వు మారలేవు. అది నీ మనస్సు యొక్క స్వభావం. నువ్వు అది ఎలాగ తెలియదు నీకు? ఇది పొలమూరని తెలియకపోవటం ఇది భీమవరం అనుకుంటున్నావు. నీకు అర్థమవుతుందే? ఇది తెలిసి ఉంటే అలాగ అనుకో. నువ్వు ఏదిగా ఉన్నావో అది నీకు తెలియటం లేదు. అయితే అదే దేహం అనుకుంటున్నావు, అదే మనస్సు అనుకుంటున్నావు, అదే అహంకారం అనుకుంటున్నావు. నువ్వు మీకు ఫాలో అవుతున్నారు కదా, మీకు అర్థమవుతుందా? నువ్వు ఏదిగా ఉన్నావో దానికి తెలియదు. తెలియపోయినా పర్వాలేదు, తెలియపోయి. కానీ దేహాన్ని అది అనుకుంటున్నావు, మనస్సు అది అనుకుంటున్నావు, ఈ అహంకారం అది అనుకుంటున్నావు, గుణాలు అది అనుకుంటున్నావు, అదేదో మంచి అనుకుంటున్నావు, అదేదో చెడ్డ అనుకుంటున్నావు, అదేదో చచ్చిపోతాను అనుకుంటున్నావు, అదేదో పుట్టుకు పుడతాను అనుకుంటున్నావు, అదేదో నిప్పు కాల్చేస్తాను అనుకుంటున్నావు, గాలి ఎండింపు చేస్తాను అనుకుంటున్నావు, నీరు తడిపేస్తాను అనుకుంటున్నావు. నీ గోలతోటి, అసలు వస్తువుతోటి, ఆ నగ్గల సత్యంతోటి ఏమి సంబంధము లేదు. ఇది కృష్ణుడు ఒకసారి కట్టాడు 2 అధ్యాయంలో. అది ఒక్కటి ఆ ఫైనల్ చాలా గొడవలు చెప్పుకొచ్చాడు తర్వాత. నేను మీకు అర్థమవటం కోసం ఇలాగ చెప్పచ్చు, అలాగ చెప్పచ్చు. కానీ నేను మిమ్మల్ని ఎక్కడే తీసుకెళ్దామనుకుంటున్నారో అది మర్చిపోకూడదు. మీకు సబ్జెక్ట్ అర్థమవటం కోసం ఇలాగ చెప్పచ్చు, అలాగ చెప్పచ్చు. నాన్నగారు నిన్న ఎలా చెప్పారండి, ఇవాళ ఎలా చెబుతున్నారంటే అనుకోవచ్చు. ఇవన్నీ అప్పుడే. కానీ మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్దామనుకున్నా అది మరిపు రాకూడదు. మీరు అక్కడ తీసుకెళ్ళడం కోసం ఒకసారి ఇలా చెప్తాను, ఒకసారి అలా చెప్తాను, కానీ అది మర్చిపోకూడదు. ఇలా చెప్పారు, అలా చెప్పారని మిమ్మల్ని ఎక్కడే తీసుకెళ్లాలో, ఏ చైతన్యంలో మిమ్మల్ని ఐక్యం చేయాలో అది దృష్టిలో పెట్టుకుని ఈ మాటలు చెప్పడం. కానీ ఈ మాటలు అప్రధానం. అయితే నువ్వేదైతే అవును దాని తాలూకు ఇరుకు నీకు వచ్చే వరకు, కానీ దాన్ని అదే అనుకుంటారు. దేహమే అది, మనస్సే దేహమే అది, మనస్సే అది, నీ అహంకారం అది అనుకుంటా ఉంటావు. నీ దేహాన్ని నిప్పు కాల్చేసి బూడి చేసేస్తుంది కదా, ఈ నిప్పునన్ను కాల్చేస్తాను అనుకుంటావు. దేహం చచ్చిపోయినప్పుడు నేను చచ్చిపోతున్నాను అనుకుంటావు. దేహం పుట్టినప్పుడు నేను పుడుతున్నాను అనుకుంటావు. అసలు ఏది పుట్టుక చావులతోటి, ఏదైనా దేనికైతే చావు లేదో, దేనికైతే పుట్టుక లేదో, అది నీవైనప్పటికీ అది నీకు తెలియపోవటం వల్ల అది చచ్చిపోతుంది, చచ్చిపోతుంది, పుడుతుంది, చచ్చిపోతుంది, పుడుతుంది, చచ్చిపోతుంది, పుడుతుంది. ఇలా అనుకుంటూనే ఉంటావు. అది ఎలా ఉంటుందంటే, అది ఎలా ఉంటుందంటే, రాత్రి నీకు స్వప్నం వస్తుంది, రాత్రి నీకు స్వప్నం వస్తుంది, రాత్రి నీకు స్వప్నం వస్తుంది. ఎక్కడికి వెళతావు, ఎక్కడికి వెళతావు, ఎక్కడికి వెళతావు, ఎక్కడికి వెళతావు, ఎక్కడికి వెళతావు, ఎక్కడికి. ఈ మధ్య నాకు అప్పుడు రాజకీయ నాయకులు స్వప్నంలోకి వస్తున్నారు. ఇదే వాసన కాదు, ఏదో వాసన ఉంది నాలుగు రాజకీయ నాయకులు వస్తున్నారు ఈ మధ్య స్వప్నంలో. పేపర్ చదవడం కూడా తగ్గించేయడం మంచిదేమో అనిపిస్తాను. ఆడు సిద్ధం అవుతున్నారు నాకు స్వప్నాల్లో. ఏదో మనకు తెలియని వాసన ఏదో ఉందో ఆడు సిద్ధం అవుతున్నారు ఈ మధ్య రాజకీయ నాయకులు సిద్ధం అవుతున్నారు స్వప్నంలో. ఇది ఎలా ఉంటుందంటే, ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రాత్రి మనకు స్వప్నాలు వస్తూ ఉంటాయి. ఒకేసారి స్వప్నం ఎంత, ఒక్క నిమిషం ఒక్క నిమిషంలో వచ్చింది అనుకోండి, అది ఎరుగు వచ్చాక 2 గంటలు ఉంటుంది అనుకుంటాం స్వప్నం. ఆ 2 గంటలు ఉంటుంది అనుకుంటాం కానీ 1 నిమిషంలో వచ్చి వెళ్ళిపోతుంది స్వప్నం. ఇప్పుడు మన ఏదో రైలు మీద కూర్చున్నాడు, అక్కడ కూర్చున్నట్టు, ఇక్కడ కూర్చున్నాడు, అక్కడికి వెళ్ళి మాట్లాడినట్టు, ఇక్కడికి వెళ్ళి మాట్లాడినట్టు ఏదో వస్తుంది కదా. ఏదో వస్తుంది కదా, ఏదో ఇవన్నీ ఒక్క నిమిషంలో జరిగిపోతాయి. కానీ మనకు అది గంటల తరబడి స్వప్నం ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎలా ఉంది, చచ్చిపోవటాలు, పుట్టాలు, కష్టాలు అనుభవించటాలు, భోగాలు అనుభవించటాలు, కష్టాలు అనుభవించటాలు, భోగాలు అనుభవించటాలు, ఇవన్నీ భోగాలు అనిపించిన వాళ్ళు భోగాలు అనిపిస్తున్నారు, కష్టాలు అనిపించిన వాళ్ళు కష్టాలు అనిపిస్తున్నారు. కొంతమందికి ఆకలి బాధ, కొంతమంది అజీర్తి బాధ. ఈ లోకంలో కొంతమంది అజీర్తితోటి బాధపడుతున్నారు, కొంతమంది ఆకలితోటి బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ దేశంలో 100కి 100 పాళ్ళు ఫెయిల్ అయిపోయిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పూర్తిగా ఫెయిల్ అయిపోయినాం. ఎవరికైతే ప్రభుత్వం వారు ఎవరికైతే ఒక రూపాయి ఇవ్వాలనుకున్నారో వాడికి 5 పైసలు కూడా దక్కటం లేదు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అట్టర్ ఫెయిల్యూర్ భారతదేశంలో. పేదవాడు పేదవాడి కింద ఉన్నాడు. పేపర్లు చూస్తుంటే దానికి 5,000 కోట్లు కేటాయించారు, దీనికి 10,000 కోట్లు కేటాయించారు, దీనికి 20,000 కోట్లు కేటాయించారని పేపర్లు. అసలు సున్నా లబ్ధిదారుడికి ఏది అందదు. ఒకవేళ అందినా 15 పైసలు, 90 పైసలు వాడికి 10 పైసలు అంటుంది. 90 పైసలు ఎక్కడ దొరికింది, అక్కడ భోజనాలు చేసేస్తూ ఉంటారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అట్టర ఫెయిల్యూర్ భారతదేశంలో. ఇదంతా వదిలే ఈ గోడ మనకెందుకు? మళ్ళీ అందుకే రాజకీయ నాయకులకు ఈ గోడ వస్తున్నారు. నాకెందుకు ఈ గోడ? ఇదొక మాయ. ఈ గొడవ ఎందుకు? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈ గొడవ అంతా మనకెందుకు? దృష్టిలో పెట్టుకోండి. భగవాన్ ఏం చెప్పారంటే, మనం పుట్టటాలు, చావుటాలు, కష్టాలు అనుభవించటాలు, లేకపోతే భోగాలు అనుభవించటాలు, విమానాలు మీరు తిరగటాలు, లేకపోతే కాళ్ళు నడక. అందరికీ కాళ్ళు లేకపోయినా కాళ్ళు ఉన్నాయి. కాళ్ళు లేకపోయినా 2 కాళ్ళు ఉన్నాయి. అందరికీ సైకిల్ లేకపోయినా 2 కాళ్ళు ఉన్నాయి. అజీర్తుడి బాధ, అజీర్తి బాధ కొంతమందికి, ఆకలి బాధ కొంతమంది, రకరకాల బాధలు, సంఘం నుంచి వచ్చే సమస్యలు కొన్ని, ఇంట్లో సమస్యలు కొన్ని. ఇంట్లో పోరు కొంత, సమాధిలో నుంచి పోరు కొంత. ఇవన్నిటికీ ఈ రెండు సరిపోనట్టు మళ్ళీ మధ్య భూకంపాలు, గాలివానలు అది కొంత, అధిక వర్షాలు, అనావృష్టి ఆ గొడవ కొంత, కొంత సమాజం. ఒకవేళ మనం బతికేదో మనం బతుకుదామంటే సమాజం ఏదో తెచ్చిపెట్టి గొడవ తెచ్చి పెడతా ఉంటుంది. మనకు మన ఇంట్లో మన నీళ్ళ మనం పడుకుందామంటే ఇంట్లో వాళ్ళు ఏదో గొడవలు తీసుకొస్తారు, సమాజంలో ఏదో గొడవలు తీసుకొస్తారు. నువ్వు తిని పడి ఉంటే సరిపోతున్నా మా మాట ఏమంటారు? ఇదే రకరకాల గొడవలు. నీ పూజ గొడవ నాకెందుకు, నా టైంకి నాకు కాఫీ పడమని ఆడంటాడు. నా టైంకి నాకు కాగి పడేసి ఆ పూజలే ఆడమంటాడు వాడు. రకరకాల సమస్యలు, రకరకాల గొడవలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీకు జీవితంలో ప్రారంభం మంచి మంచి వెంటాడుతున్నా, చెడ్డ వేటాడుతున్నా, పుణ్య ప్రారంభం వెంటాడుతున్నా, పాప ప్రారంభం వెంటాడుతున్నప్పటికీ, అయితే ఈ సంచితం ఆగామి ప్రారంభమే కర్మలు విభజించి చెప్తారు కదా, ఎన్ని ఉన్నప్పటికీ ఇవన్నీ మనకి నిద్రలో వచ్చే స్వప్నాలు లాంటివి. నిద్రలోంచి వచ్చే స్వప్నాలు లాంటివి మనకి నిద్రలో 90 స్వప్నాలు రావచ్చు. మెలకు వచ్చాక అయ్యో ఏదో ఎక్కడికి వెళ్ళిపోయాను, అమెరికా వెళ్ళిపోయాను అనుకున్నాను, ఇంగ్లాండ్ వెళ్ళిపోయాను అనుకున్నాను, చివరికి నా మంచం మీద నేను ఉన్నాను అనుకుంటాను. అప్పుడు ఏమనుకుంటాం, మెరుకు ఇచ్చాక ఎక్కడికి వెళ్ళిపోయాను అనుకున్నాను, ఎక్కడికి వెళ్ళలేదు, నా మాంసం మీద నేను ఉన్నాను, ఎలా అనుకుంటాము? ఈ జన్మలు ఎత్తి చచ్చి పుట్టి కష్టసుఖాలు అనుభవించి, అధికారాలు అనుభవించి, ఈ కాలేజీ చదువులు, ప్రకృతి చదువులు చదివి ఉద్యోగాలు చేసి, మీకు అర్థం వచ్చిందే, ఏదో దానాలు చేసి, ఏదో ధర్మాలు చేసి, అది చేసి అది సాధించాను, ఇది సాధించాను అని ఎన్ని 90 అనుకున్నప్పటికీ, నువ్వు కళ్ళలోంచి నిద్రలోంచి నిద్రలోంచి నిద్రలో కళ్ళు వచ్చాక ఆడికి మెలకు వచ్చాక ఏమి లేదు నా మంచం మీద నేను ఉన్నాను ఎలా అనుకుంటాడో. నీకు ఎప్పుడైతే ఆ మహా చైతన్యుడికి ఎప్పుడైతే నువ్వు మేల్కొన్నావో ఈ జన్మలు ఈ పుట్టుకలు ఈ చావులు నువ్వు పడ్డ కష్టాలు నిన్ను ఎన్నిసార్లు శ్మశానానికి తీసుకెళ్లి కాల్ చేసినా ఈ చావులు ఈ పుట్టుకలు నీ లాభాలు నీ నష్టాలు నీ భోగాలు లేకపోతే నీ రోగాలు ఇవన్నీ స్వప్నం మాత్రమే. నేను ఎప్పుడు ఆత్మగానే ఉన్నాను దాన్ని మరిచిపోవటం వల్ల దాని స్మృతి లేకపోవటం ఇన్ని గొడవలు పడ్డాను అని అనుభవం మీకు వస్తుంది. అది చివరి జన్మ. వాడు చెడ్డ కళ వచ్చిందనుకోండి మెలకు వచ్చాక ఏమనుకుంటాడు ఏమీ లేదు నా మంచం మీద నేను హాయిగా ఉన్నాననుకుంటాడు. అలాగే ఎన్ని పాడి జన్మలు ఎత్తినా మీకు ఆ జ్ఞానోదయం కలిగిన వెంటనే లేకపోతే పులి జన్మ పాము జన్మ మీకు అర్థమవుతుంది మానవ జన్మ దేవతా జన్మలు గొప్ప గొప్ప జన్మలు ఎన్ని జన్మలు ఎత్తినా మీకు మెలకు రాగానే అన్ని అబద్ధము ఇవన్నీ కల్పించింది అని మీకు ఎలా తెలుస్తాయో మీకు బ్రహ్మజ్ఞానం కలిగిన వెంటనే ఇవన్నీ అబద్ధమైన బ్రహ్మముగా ఎప్పుడు ఎప్పుడు ఎలా ఉన్నానో అలాగ దాని తాలూకు ఎరుక లేకపోవటం ఇంత క్షోభ కలిగింది అది నీకు అనిపిస్తుంది. అది కడసారి జన్మ. ఆ మహాచైతన్యులు ఈ దష్టంతా ఎక్కడైతే లేదో ఆ మహాచైతన్యం నువ్వు అనుకోవటం వల్ల రాదు. నీ ప్రవర్తన చూసి నీ బిహేవియర్ చూసి నీ నడవడికి చూసి నీ సహృదయం చూసి నీ సద్బుద్ధి చూసి నీ ఇంపర్సనల్ లైఫ్ చూసి ఎప్పుడైతే ఆ మహాచైతన్యానికి నీ పట్ల ఎప్పుడైతే దయ కలిగిందో నీ పెట్టి ఎప్పుడైతే మెరిసే కంపాషన్ ఎప్పుడైతే కలిగిందో అదే సడన్ గా వచ్చి నిన్ను ఇలా ఆక్రమించుకుంటుంది. ఆక్రమించుకుని వెంటనే నీ దేహబుద్ధి శవబుద్ధి నశిస్తుంది. నీ మనసు మీద నీకు అభిమానం పోతుంది. నీ దేహం మీద నీకు అభిమానం పోతుంది. చావు పుట్టుకులు స్వప్నాలని తెలుస్తే ఎప్పుడు ఆ మహా చైతన్యం ఆ మహాకాళి ఆ మహాశక్తి నీ హృదయంలో దాక్కుని ఉంది. నీ హృదయంలోని పొందిగ్గా ఉంది. నీ హృదయంలో సిద్ధంగా ఉంది నిన్ను ఆక్రమించుకోవడానికి. అది ఎప్పుడైతే ఆక్రమించుకుంటుందో ఆ ముహూర్తం అది పెట్టుకుంటుంది. దానికి మనం ప్రిపేర్ అవటమే మనం చేసే సాధన. అది ఆక్రమించుకోవాలి. అది ఆక మహాచైతన్యం వచ్చి మనం ఆక్రమించే వరకు మనకి శవబుద్ధి పోదు. మన మన మనస్సు మీద మనకు అభిమానం పోదు. మన దేహం మీద మనకు అభిమానం పోదు. మన గుణాల మీద మనకన్నా అభిమానం పోదు. ఆ మహాచైతన్యం వచ్చి ఆక్రమించి పెద్ద వరద వచ్చినప్పుడు మెరక పల్లం ఎలా ఒకటైపోతుందో ఆ మహా చైతన్యం వచ్చి మనం ఆక్రమించుకున్నప్పుడు మనం కానిదంతా కొట్టుకుపోతుంది. మనం ఏదిగా ఉన్నామో అది మనకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. ఇట్ ఇస్ అల్టిమేట్, ఇట్ ఇస్ ఎ ఫైనల్, ఇట్ ఇస్ ఎ లాస్ట్ వర్డ్, ఇట్ ఇస్ అల్టిమేట్ వర్డ్. ఈ మాటలు కూడా అక్కర్లేదు, మౌనం సరిపోతుంది. ఆ మౌనంతో మీరు సంతృప్తి పట్టడం లేదు కాబట్టి, మీరు సాటిస్ఫై అవటం లేదు కాబట్టి ఇది కొన్ని మాటలు చెప్పవలసి వస్తుంది. కానీ మాటలతోటి పని లేదు. హృదయం హృదయంతో మాట్లాడుతుంటే మాటలతోటి పని ఏముంది? నిజంగా ప్రేమించోడు ఎవడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఎవడు అండవు. నిజంగా ప్రేమించేవాడు ఎవడు నేను మిమ్మల్ని ఐ లవ్ యూ ఐ లైక్ యూ అని ఎవడు అండవు. ఐ లవ్ యూ ఐ లైక్ యూ ఐ అడ్మైర్ యూ అని అండవు. ఆ ఈ దొంగనేనే, ఇట్ ఇస్ ఫాల్స్ ఐ. కానీ నిజమైన నేను, నిజమైన ఐ లైక్ యూ అడ్మైర్ యూ ఐ లవ్ యూ అని ఇటువంటి మాటలు నిజమైన అనదు. ఇదంతా ఫాల్స్ ఐ, ది ఫాల్స్ టాక్. అదంతా స్వార్థంలోంచి వచ్చింది. అది బాడీ బౌండ్ అయ్యించి వచ్చింది. కానీ ఇది నిజమ కాదు. ఇది మనం వివేకం వల్ల తెలుసుకోవాలి. వివేకం వల్ల వచ్చే ఆనందము ఎవరు లాస్ట్? విషయ చింతనలోంచి విషయ సుఖాల్లోంచి భోగాల్లోంచి వచ్చే ప్రజల కంటే మన వివేకంలోంచి మన డిస్క్రిమినేషన్లోంచి మన యోచనలోంచి వచ్చే శాంతి ఎక్కువ కాలం నిలబడి ఉంటుంది. మళ్ళీ ఒకసారి ముగింపులు రాబోయే ప్రవచనాలు అంటారు మామూలుగా జనసామాన్యం. అది కుమారస్వామి షష్ఠి. అదేంటి కుమార షష్ఠి? ఇక్కడ మన ఆంధ్రాలో సుబ్బారావు షష్ఠి అంటారు. అది కుమార షష్ఠి. దీన్ని తమిళనాడులో మురిగిన అంటారు జ్ఞాన గురువు వాడు. ఒక వాడు ఏ గురువు? వాడు జ్ఞాన గురువు. వాడు అంచేపు బోధించినా నువ్వేదైతే అవునో అది చెప్తాడు, కానీ దాని గొడవలోకి వెళ్ళడు. వాడే జ్ఞాన గురువు, వాడే స్కందుడు, వాడే రమణుడు, వాడే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యం మీన్స్ వన్ హూ నోస్ బ్రహ్మను వెరీ వెల్. వాడే బ్రహ్మం గురించి మిగతా విషయాలు చెప్పడు. నార్దిస్ట్ అనుకోడు. బ్రహ్మముకు మంచివాడికి నేను మంచివాడిని అనుకోవటం ఎందుకు? మంచివాడు నేను మంచివాడిని, నేను మంచివాడిని అనుకోవాల్సిన పనేంటి? వాడు మంచివాడు కాబట్టి అనుకోవాల్సిన అవసరం వస్తుంది వాడికి. గొప్ప నిజంగా గొప్పవాడు లేదు, గొప్పవాడిని నేను గొప్పవాడు అనుకోవటం ఎందుకు? వాడు నిజంగా గొప్పవాడు కావాలి కాబట్టి గొప్పవాడు అనుకో. అలాగే బ్రహ్మము అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి ఇది వేదంలో ఉందట, దాన్ని అతిక్రమించాడు గురువుడు సుబ్రహ్మణ్యుడు. అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మని బ్రహ్మముకి నేను బ్రహ్మము, నేను బ్రహ్మమును అనుకో. అది కాదు బ్రహ్మము నేను బ్రహ్మము, నేను బ్రహ్మమును అనుకోవాలి. అక్కడ వీసిపోతాడు సుబ్రహ్మణ్య. అది కుమార సృష్టి ఎవరు సుబ్రహ్మణ్య సృష్టి. ఇది మంచి శివ సుబ్రహ్మణ్య సృష్టి. మీకు 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 తనిపై ఉన్న శివాన్ని ఎవరైతే తెలిసి శివుడికి మరో రూపం సుబ్రహ్మణ్యుడు. లోపలన్న పదార్థం అంటే రూపాలు తేడా. ఏమైనా మ్యానిఫెస్టేషన్ ఆఫ్ శివ. ఇక్కడ బట్టలు మార్చుకున్నారు వాళ్ళని. సుబ్రహ్మణ్య ఈ ఎనవర్ మ్యానిఫెస్టేషన్ ఆఫ్ శివ. పదిహేను కుమారస్వామి తారకాసుని సంహార నిమిత్తం కుమారస్వామి భూమికి వచ్చిన రోజు అది కుమార షష్ఠి. అది పౌర్ణం ముందు వచ్చే షష్ఠి. వచ్చిన పౌర్ణం కదా, దాని ముందు వచ్చే షష్ఠిని కుమార షష్ఠి అంటారు. అంటే కుమారస్వామి శరీరం తీసుకున్నప్పుడు అది సుబ్రహ్మణ్య షష్ఠి, అది కుమార షష్ఠి, అది తమిళనాడు స్కంద షష్ఠి అంటారు. స్కందుడంతో కుమారస్వామి ఇప్పుడు శనివారం షష్ఠి, రేపు శనివారం షష్ఠి, తర్వాత అదే షష్ఠి విషయం మీరు తెలుసుకునే రకం మీరు తెలుసుకోండి. అది షష్ఠి మీ పద్ధతి ప్రకారం మీరు మీరు మీ ఇష్టమైన మీరు ఆరాధించుకోండి. మీటింగ్ 20 కాపవరం గీతా జయంతి 20 ఈ నెల 20 అచ్చిల్లో సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 21 సుబ్రహ్మణ్య స్వామి తల్లి కల్పించడాలు. శివుడు మూడు కన్ను జ్ఞానంలోంచి వచ్చాడు. సుబ్రహ్మణ్య స్వామి మూడు తల్లి కల్పించడానికి శివుడు యొక్క మూడవ కన్ను నుంచి వచ్చాడు. సుబ్రహ్మణ్య స్వామి తారకాసుర సంబంధించడం సుబ్రహ్మణ్య స్వామి భూమిని తీసుకురావడం కోసం శివుడు ఏదైనా వరం కావాల్సి ఉంటే కోరుక అన్నాడు కుమారస్వామి. వరాలు శాపాలు ఆ గొడవకు నాకేం లేదన్నాడు. వాడు మనం ఇచ్చేటప్పుడు కోరేసుకుంటాం, మళ్ళీ నరకంలో పడతాను. మనకి తిరుగు తక్కువతనం ఉంది, ఏదోటి కోరేసుకుంటాం. ఆడన్నాడు నాకు వరాల గొడవ లేదు, శాపాల గొడవ లేదన్నాడు. అయితే నేను ఇస్తానంటే వద్దంటున్నావు, నువ్వు నాకు వరం ఇయ్యన్నాడు కోరుక అన్నాడు సుబ్రహ్మణ్య స్వామి. గ్రేటర్ సన్ ఆఫ్ ఎ గ్రేట్ ఫాదర్. నేను ఇస్తానంటే వద్దంటున్నావు, నువ్వు నాకు ఇయ్యన్నాడు. అప్పుడు నీకేం కావాలో కోరుక అన్నాడు. నా కుమారుడిగా జన్మించు అన్నాడు. కుమారుడు జన్మించడానికి నాకు అర్థం చెందలేదు, కానీ తల్లి కడుపు నుంచి బయటకు రాను అన్నాడు. నాకు పురిటి వస్తువు పనికి రాదు అన్నాడు. కుమారుడు రావడానికి అభ్యర్థులు పురిటి వచ్చే పనికి రాను, నేను తల్లి కడుపు నుంచి బయటకు రాను అన్నాడు.
అతను తప్పు కట్టుతో సంబంధం లేకుండా నేను ఊపడుతున్నాను జ్ఞాని మాత్రం శివుడు ఊడి మాత్రం అందులోంచి నన్ను బయటకు తీసుకొస్తాడు సరే అన్నాడు. ఇంకా జ్ఞాన గురువు నాకు పురికి కంపొద్దు అన్నాడు. ఆ రకంగా మూఢమాత్రంలోంచి వచ్చి శివుడిని ధరించాడు. మూఢమాత్రంలోంచి వచ్చి ఆ ధరించిన రోజు కుమార షష్ఠి ఇది సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి. దీని ఏమంటారు స్కంద షష్ఠి కుమారుడు. కుమారుడు అంటే చెడ్డను తొలగించేవాడు. కుమారుడు అంటే ఎవరు చెడ్డను తొలగించేవాడు. కుమారుడు అంటే అందరూ కూ అంటే చెడ్డ మాకుడు చెడ్డను మతం చేసేవాడు కుమారుడు. అంటే మీకు న్యాయం కలగడం కోసం మీకు జ్ఞానం అంటే మీకు బ్రాహ్మణ స్థితి పొందడం కోసం మీరు బ్రహ్మను పొందటంలో ఏ విధంగా ఉంటున్నారో దాని తాలూకు ఇంక మీకు తీసుకురావడం కోసం ఏ చెడ్డైతే మీకు అడ్డస్తారో ఆ చెడ్డని ముక్క ముక్కని హతం చేసి వాడు కొన్నమాడు. వాడు కొన్నమాడు స్వామి ముక్క ముక్కలకన్నా హతం చేస్తాడు. మీరు మీ హృదయంలో ప్రవేశించడానికి ఆ మహాచైతన్యంలో ప్రవేశించడానికి మీకు ప్రవర్తించడానికి ఇష్టం ఉన్నది ఏ కారణం వచ్చే మీకు అడ్డస్తున్నాడు. మాంసం కట్టి మాంసం ముక్క ముక్కలు ఎలా కడతాడు మీలో మీ చెడ్డలు ముక్కలు ముక్కలు మార్చిన ఆ చెడ్డ మీలో మీ చెడ్డలు కూర్చి చెడ్డ ఆ చెడ్డను మానం చేసేవాడు ఆ చెడ్డను హతం చేసేవాడు వాడి కుమారుడు వాడి కుమార స్వామి. ఇరవై కాపవరం పదిహేను భూమం ఇరవై కాపవరం ఇరవై మంది అత్తులు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో ఇరవై మంది అత్తులు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో ఇరవై ఐదు బ్రహ్మ జయంతి జిల్లు బ్రహ్మక్షేత్రంలో ఇవన్నీ ఇరవై ఐదు బ్రహ్మ జయంతి రైతు నీకు వెళ్ళను నాకు వెళ్ళను నీ మాట్లాడక ఆనందం నా మాట్లాడక ఆనందం నీ హృదయానికి ఆనందం నా హృదయానికి ఆనందం ఈ విషయాల మీద ప్రపంచానికి ఈ భూమికి అంతా కూడా ఈ భూమికి వెలుగు నీకు వెలుగు నాకు వెలుగు. అదే ఈ నెల ఇరవై ఐదో చదివిన రమణ జయంతి జిల్లు రమణ క్షేత్రంలో అంచేది భక్తులైన మీరు అందరూ ఆహ్వానితులు సంబంధము లేకుండా మన జ్ఞానంతో నింపేవాడు అనుగ్రహంతో నింపేవాడు వాడు కుమారస్వామి. భగవంతుడికి పూర్వం చేస్తున్నారు కానీ ఎవరు అలా చేస్తున్నారంటే నన్ను నేనే చూసుకుంటున్నాను అన్నారు. ఎవరు ఆయన నుంచి ఆత్మ అక్కడ కనిపించేది ఆత్మ తాను ఏదో ఉన్నాడో చూసేటప్పుడు కూడా అదే ఉంది నన్ను నేనే చూసుకుంటున్నాను కానీ మీకు అనిపించవచ్చు ఇతరులు చూస్తున్నారని నన్ను నేనే చూసుకుంటున్నాను. వారి కుమారస్వామి వారి కందుడు వారి కందుడు కార్తీకుడు వారి రమణుడు వారి జీవన సంబంధుడు వారి సుందర బలం విశేషం ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ సంఘటన వల్ల మీకు రియాక్షన్ రాలేదు పర్సనల్ రియాక్షన్ ఏ సంఘటన రాలేదు. జనం లాగిపోయినా ధనం లాగిపోయినా
క్షీణించి లేకపోయినా గురువు గురువే.
Shanti.